ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಾಶಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೀ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶ ತಾರಿಣೇ ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯೈವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಮೂಕಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಗಾಯತೆ ಗಿರಿಂ ಯತ್ಕೃಪಾ ತಮಹಂ ವಂದೇ ಶ್ರೀ ಗುರು ದೀನತಾರಿಣಂ. ಹರೇ ಕೃಷ್ಣ. ಭಕ್ತುಲಂದರಿಕೀ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ಲೀಲಾಮೃತ ಈ యొక్క సిరీస్ లో రెండవ రోజు వచ్చిన భక్తులందరికీ ఇదే మా స్వాగతం. సో నిన్న మనం మొదటి రోజులో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి ఆవిర్భావ లీల అనే విషయమే చర్చించుకున్నాము. ఈరోజు దాని కంటిన్యూషన్గా మనము శ్రీక్షేత్రం అంటే జగన్నాథపురి క్షేత్రం యొక్క విశిష్టత చూస్తాము ఫస్ట్ హాఫ్లో. తర్వాత రెండవ భాగంలో మనము ఈరోజు గుండీచా మహార్జనం గురించి చూస్తామన్నమాట. అంటే రేపు అనగా 11వ తేదీ గుండీచా మార్జన మహోత్సవం కాబట్టి ఆ గుండీచా మార్జనం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాము, రైట్? సో మనందరికి మేము చాలాసార్లు వినే ఉంటాము చార్ధామ్ యాత్ర అనే పేరు వినే ఉంటామన్నమాట, రైట్? ఎవరైతే తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారో వారికి ఈ విషయం గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ముఖ్యంగా 4 ధామాలు ఉన్నాయి, వాటిని చార్ధామ్ అంటారు. భగవంతుడు తన లీలలు ఈ 4 యుగాలలో 4 దిక్కుల్లో చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సత్యయుగంలో భగవంతుడు బద్రీనారాయణుడిగా అవతరిస్తారు, అది బద్రికాశ్రమంలో, రైట్? సో అది ఎక్కడుంది, నార్థన్ డైరెక్షన్లో అన్నమాట. తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో తన లీలలు చాలా చేసి ఉన్నారు, కాబట్టి రామేశ్వరం అనేది దక్షిణ భారతంలో ఉంటుంది, ఇట్స్ సౌత్, అది 2వ ధామము. 3వది ద్వారకా, ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వారకాపురిలో తన యొక్క లీలలు చాలా చేయడం జరిగింది, కాబట్టి ద్వారకాపురి అనేది ఈ 4 ధామంలో 3వ ధామం. అండ్ 4వది ఈ జగన్నాథ్పురి శ్రీక్షేత్రం, జగన్నాథ్పురి ధామం అన్నమాట. అంటే ఈ కలియుగంలో ముఖ్యంగా జగన్నాథ్పురి ధామం ముఖ్యమైనది కలియుగ వాసులకి, ఎందుకంటే కలియుగ వాసులు అందరికన్నా పతితులు కాబట్టి జగన్నాథ స్వామి పతిత పావనుడు. అయితే మిగతా 3 అవతారాలకి 4వ అవతారానికి తేడా ఏంటంటే, ఈ 4వ అవతారంలో భగవంతుడు విగ్రహ రూపంలో అవతరించి తన యొక్క లీలలు చేస్తున్నారు కాబట్టి, రైట్? సో కాబట్టి సో జగన్నాథపురి అనేది 4 ధామముల్లో ఒకటి. అంతేకాదు ఈ 4 ధామముల్లో అత్యంత శ్రేష్టమైనది మన ముఖ్యంగా కలియుగ వాసులకి. మనం చెప్పుకున్నట్టుగా జగన్నాథ స్వామి ఈజ్ మోస్ట్ మర్సిఫుల్. మిగతా భగవంతుని అవతారాల్లాగా జగన్నాథ స్వామి కేవలం మందిరంలో మాత్రమే దర్శనం ఇవ్వడం కాదు, స్వామివారు స్వయంగా ప్రజలు తన దగ్గర రావడానికి బద్దకించవచ్చు, సంకోచించవచ్చు, కానీ భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసం వీధుల్లో దర్శనమిస్తారన్నమాట. సో లార్డ్ జగన్నాథ్ ఈజ్ మోస్ట్ మ్యాగ్నానిమస్, పతిత పావని జగన్నాథ్ అంటారు అందుకనే, రైట్? కాబట్టి జగన్నాథ స్వామి ముఖ్యంగా కలియుగ వాసువులకి చాలా ప్రత్యేకం అన్నమాట. సో ఈ జగన్నాథ్ ఇంకేం చెప్పబడిందంటే, ఈ 4 ధామం చేసిన వాళ్ళకి చివరిగా జగన్నాథపురి ధామంతో ముగించాలని అని చెప్పబడింది అన్నమాట. అప్పుడే ఈ 4 ధామముల యొక్క ఫలితం వస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఈ జగన్నాథపురి ధామ్ అనేది 10 యోజనాలు విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. డయామీటర్ అంటే 120 కిలోమీటర్ల డయామీటర్లో ఉంటుంది, తెలుగులో తెలియదు ఏమంటారు అన్నది. సో ఈ జగన్నాథపురికి చాలా పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఒకటి శ్రీక్షేత్రం అంటారన్నమాట, ఇది వెరీ కామన్లీ యూజ్డ్ టర్మ్ శ్రీక్షేత్రం అని చెప్పి. దాన్నే పురిక్షేత్రం అని కూడా అంటారు, పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు, నీలాచల ధామ్ అంటారు, రైట్? మర్త్యలోక అంటారు, మరియు నరసింహక్షేత్రం కూడా అంటారన్నమాట. ఇవన్నీ శంఖక్షేత్రం అంటారు అనమాట. ఇవన్నీ అంటే డిఫరెంట్ రీజన్స్ ఈ పేర్లు అనమాట. శ్రీక్షేత్రం అని ఎందుకు అంటారంటే, అఫ్ కోర్స్ జగన్నాథ్పురి ధామంలో ముఖ్యం జగన్నాథ్ స్వామి, కానీ లక్ష్మీదేవి కూడా ఉంటారు కాబట్టి శ్రీక్షేత్రం అని ప్రసిద్ధి చెందింది. తర్వాత పూరి క్షేత్రం అని అంటారనమాట. యాక్చువల్గా పూరి అంటే ఏంటి, ఊరు అని అర్థం, ప్రదేశం అని అర్థం. పూరి అంటే ఇట్స్ ఎ ప్లేస్, సో భగవంతుడు అక్కడ ఉన్న ప్రదేశం కాబట్టి పూరి క్షేత్రం అంటారు. అంటే అన్ని ప్రదేశంలోకి అత్యుత్తమైన ప్రదేశము, అందుకని పూరి క్షేత్రం అని ప్రసిద్ధి కానింది. పురుషోత్తమ క్షేత్రం అంటే భగవంతుడిని పురుషోత్తముడు అంటారు కాబట్టి అందుకనే ఆ ధామాన్ని పురుషోత్తమ క్షేత్రం ధామం అని కూడా అంటారు అనమాట. మరియు శంఖక్షేత్రం అంటారు ఎందుకంటే జగన్నాథ్పురి అనేది అది మనము ఏరియల్ అంటే టాప్ వ్యూలో ఏరియల్ వ్యూ చూసినట్లయితే అది ఒక శంఖం రూపంలో ఉంటుంది అనమాట. అందుకనే ఈ ధామాన్ని శంఖక్షేత్రం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ నరసింహ క్షేత్రం అని కూడా అంటారనమాట. ఎందుకంటే జగన్నాథ్ స్వామి ఆ యొక్క అశ్వమేధ యజ్ఞం చేస్తారు కదా, 1000 అశ్వమేధ యజ్ఞాలు, ఆ ప్రక్రియలో ముందు నరసింహస్వామి వస్తారనమాట ఆ అగ్నిలో నుంచి, కాబట్టి ఈ ప్రదేశాన్ని నరసింహక్షేత్రం అని కూడా అంటారనమాట. రైట్, సో ఈ విధంగా రకరకాల పేర్లతో జగన్నాథపురి ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా పురుషోత్తమ క్షేత్రమని మరియు శ్రీక్షేత్రమని పూరి క్షేత్రమని ఈ మూడు పేర్లు అత్యంత ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయన్నమాట. రైట్, సో ఈ విధంగా జగన్నాథపురి ధామం చాలా చాలా ప్రత్యేకమైన ధామం, అది కూడా కలియుగ వాసులకి ఇంకా ముఖ్యమైనది అనమాట. అండ్ మనము నిన్న క్లాస్లో విన్నాము ఏ విధంగా భగవంతుడుకి ఇంద్రదుమన మహారాజ్ మందిరం నిర్మిస్తారనమాట, దాని శ్రీ మందిర్ అంటారనమాట, మందిరం నిర్మిస్తారు. అండ్ భగవంతుడు స్వయంగా ఇంద్రదుమన మహారాజుకి చాలా సూచనలు ఇస్తారనమాట. అందులో మొదటి ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు ఏమంటారు, నన్ను ఇంద్రదుమ్న మహారాజుకి ఆదేశిస్తారు. ఏమంటారంటే, ఈ విద్యాపతి వంశీయులు మరియు ఈ యొక్క విశ్వవసు వంశీయులు వాళ్ళు నా సేవకులుగా ఉండాలని చెప్పి భగవంతుడు ఆదేశిస్తారనమాట. రైట్, వారినే మనము పాండాస్ అంటాము మరియు దైత్యపతిస్ అంటాము. మనం జగన్నాథ్పురి వెళ్ళినట్లయితే ఇప్పటికీ మనం చూస్తాము పాండాస్ అంటారనమాట, పాండాలు అంటారనమాట. సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూడా రెండు రకాలు ఉంటారు, ఒకరిని వాళ్ళు ఒకరు పాండాస్, ఒకరు దైత్యపతిస్. సో ఈ పాండాస్ అనేవారు ఎవరు, విద్యాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నిన్న క్లాస్లో మనము ఒక భార్య గురించి విన్నాము, ఎవరు, విశ్వవసు యొక్క భార్య, ఆవిడ పేరు పద్మ. సో ఈ పద్మాదేవి మరియు విద్యాపతి వారి సంతానం వారిని దైత్యపతిస్ అంటారనమాట, సవరాసులు. ఎందుకంటే పద్మావతి సవరాసు అంటే దే ఆర్ యాక్చువల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. రైట్, వారిని సవరాస్ అంటారు. రైట్, వారిని దైత్యపతిస్ అని అంటారనమాట. తర్వాత విద్యాపతి యొక్క రెండవ భార్య, ఆవిడ బ్రాహ్మణ స్త్రీ. సో బ్రాహ్మణ స్త్రీ వారితో వారికి పుట్టిన వారి జనరేషన్ ఆ యొక్క వంశీయులను ఏమంటారు, వాళ్ళని పాండాస్ అంటారు, అంటే వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. సో బ్రాహ్మణులు దైత్యపతులు అనమాట. రైట్, సో భగవంతుడు ఏమంటారంటే వీళ్ళిద్దరు రెండు వంశీయులకు సేవ చేస్తారని చెప్పి, ఎందుకంటే భగవంతుని దృష్టిలో ఈ యొక్క నువ్వు ఏ కులము ఏ మతము దట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్, అవునా కదా. కాబట్టి భగవంతుని దృష్టిలో భక్తి అనేది ఉంటే మిగతాదన్నీ సెకండరీ అనమాట. కాబట్టి భగవంతుడు ఈ రెండు వంశీయులు నాకు సేవ చేస్తారని భగవంతుడు చెప్తారు. సో వీళ్ళలో కూడా ఈ పాండాలు అనేవారు భగవంతుని యొక్క అర్చనా సేవలు చేస్తూ ఉంటారు. అండ్ దైత్యపతిలు అనేవాళ్ళు వాళ్ళు భగవంతునికి ఫస్ట్ అంటే వంటశాల సేవ చూసుకుంటారు, మరియు భగవంతుని యొక్క బాడీ గార్డ్స్ అనమాట. బాడీ గార్డ్స్ని తెలియలేమంటారు, ఐ డోంట్ నో. సో భగవంతుని యొక్క బాడీ గార్డ్ సేవ చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా భగవంతుడు స్నాన పూర్ణిమ తర్వాత 15 రోజుల పాటు భగవంతుడు అనవసర అంటారు, అంటే భగవంతుడు జ్వరం వస్తుంది. సో ఆ సమయంలో భగవంతుడిని దర్శనం ఉండదు, రథయాత్ర ముందు రోజు వరకు భగవంతుని దర్శనం ఉండదు అనమాట, అవునా కదా. స్నాన పూర్ణిమ నుంచి రథయాత్ర మధ్యలో భగవంతుడు అనవసర కాలం అంటారు, దాని అంటే భగవంతుడు జ్వరం వస్తుంది. అంటే ఆ సమయంలో భగవంతుని స్వామివారి సేవ పూర్తిగా ఎవరు చేస్తారు, ఈ దైత్యపతిసే చేస్తారు. అంతేకాకుండా రథయాత్ర రోజు కూడా, రథయాత్ర రోజు నాడు స్వామివారిని జగన్నాథ మందిరం నుంచి గుండీచా మందిరానికి తీసుకువెళ్తారు. ఆ సేవ తీసుకువెళ్లే సేవ స్వామివారిని, మరియు ఆ గుండీచా మందిరం నుంచి తిరిగి శ్రీమందిరానికి తీసుకొచ్చే సేవ, ఈ రెండు సేవలను కూడా ఈ దైత్యపతిస్ చేస్తారనమాట. ఈ సంవత్సరంలో ఈ కాలంలో దైత్యపతిస్ చేస్తారు, మిగతా సమయంలో పాండాస్ చేస్తారన్నమాట. ఈ విధంగా ఈ రెండు వంశీయులకి మూలము విద్యాపతినే. బట్ వీళ్ళు కలిసి కట్టుగా భగవంతునికి జగన్నాథ స్వామి వారికి తమ తమ సేవలు చేస్తారన్నమాట. రైట్? స్కంద పురాణంలోను మరియు పద్మపురాణంలో ఏమని చెప్పి వర్ణించారంటే, అంటే పైలోకంలో ఉన్నవాళ్ళు స్వర్గలోకం ఆ పైలోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఈ భూలోకంలో ఈ యొక్క పాండాస్ మరియు దైత్యపతిని చూసినప్పుడు వారికి ఏ విధంగా గోచరిస్తారంట, వాళ్ళు చతుర్భుజ విష్ణు దూతల వలె గోచరిస్తారంట. అంటే వాళ్ళు ఈ లోకంలో చూసినట్లయితే సాధారణంగా ఉంటారు. కొన్నిసార్లు మనం కర్రలతో కొడుతూ ఉంటారు, కొన్నిసార్లు దక్షిణ అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు కొంచెం మర్యాద వ్యతిక్రమణ చూస్తామన్నమాట. అంటే అమర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. వీటి కారణం ఏమిటయ్యా అన్నది మనం ఈరోజు చర్చించుకోము. కానీ మనము వాళ్ళని జగన్నాథ స్వామికి స్వయంగా సేవ చేయగలుగుతున్నారు, స్వామివారు వారి సేవలు స్వీకరిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా ప్రత్యేకమైన మనుషు వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు యాక్చువల్గా వైకుంఠ వాసులు అని చెప్పి గ్రంథాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు జగన్నాథపురి వెళ్ళినప్పుడు సో కొన్నిసార్లు మీ పట్ల ప్రవర్తన కొంచెం వేరేగా ఉండొచ్చు, కానీ మీరు దయచేసి మనం వారిని దూషించకూడదు, నిందించకూడదు, అది అపరాధం అయ్యే ప్రమాదం ఉందన్నమాట. రైట్? ఎందుకంటే వాళ్ళు మనకు శాస్త్రాల్లో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను రేపటి క్లాస్ లేకపోతే ఎల్లుండి క్లాస్లో చెప్తానన్నమాట, అంటే భగవంతుడు ఏ విధంగా వాళ్ళని ఎంత ప్రేమిస్తారన్న విషయం తర్వాత నేను చెప్తానన్నమాట. కానీ వాళ్ళందరికీ భగవంతుడు అంటే ప్రత్యేకమైన ఆకర్షణ, అంటే గుడ్డిగా భగవంతుడి పడిన ప్రేమ అన్నమాట. కాబట్టి వాళ్ళకి భగవంతుడు వారి సేవను ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటారన్నమాట. సో జగన్నాథపురి గురించి మాట్లాడినప్పుడు మనము ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన ఇంకొక విషయం ఏంటంటే జగన్నాథ్ మహాప్రసాదం అన్నమాట. సో ఈ జగన్నాథ్ మహాప్రసాదానికి సంబంధించి కూడా ఒక పురాణంలో ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఫస్ట్ భగవంతుని ప్రసాదం అనేది అంత సులభంగా దొరికేది కాదంట. జగన్నాథపురి నుంచే జగన్నాథ స్వామి ద్వారానే ఈ భౌతిక ప్రపంచంలో ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిందని చెప్పడం జరిగింది. రైట్? ఈ విధంగా ఒకసారి జగన్నాథ స్వామి ప్రసాదం కోసం, అంటే భగవంతుడు నారాయణుడి ప్రసాదం కోసం నారదముని కూడా తప్పిస్తారు. లక్ష్మీదేవి ఎంతో ఆఫ్టర్ గ్రేట్ స్ట్రగుల్, ఎందుకంటే నారాయణుడు అంత సులభంగా తన ప్రసాదాన్ని ఇచ్చేవారు కాదంట మొదట్లో. సో లక్ష్మీదేవి భగవంతుని బతిమాలి కొంచెం ప్రసాదం నారదమునికి ఇస్తుంది. నారదముని ఎంతో ఆనందపడతారు. తర్వాత పరమశివుడికి ఆ ఆనందం కారణం తెలుసుకున్నప్పుడు నారదముని ఇలా చెప్తారు, నాకు నారాయణుడి ప్రసాదం దొరికింది అని చెప్పి. పరమశివుడు అడిగితే నారదముని ఒక్క మెతుకిస్తారన్నమాట, అదే మిగులుతుంది. పరమశివుడు తీసుకుని అది కూడా ఎంతో ఆనందాన్ని పొందుతాడు అన్నమాట. సో అప్పుడు పార్వతీదేవి అడుగుతారు, అంటే పరమశివుడు అంటారు, నాకు దొరికింది ఒక మెతుకు, అది పూర్తయిపోయింది అని చెప్పి. దాంతో పార్వతీదేవి ఎంతో బాధపడి స్వయంగా తపస్సు చేస్తుందన్నమాట నారాయణుడి మీద అనమాట. అప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి అని చెప్తారు, నీకు ప్రసాదాన్ని ఇస్తానన్నప్పుడు దానికి పార్వతీదేవి ఏమంటారంటే, నాకు మాత్రమే కాదు నా పుత్రులందరికీ కావాలి, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆదిశంకరులు వాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి దుర్గాదేవి ఇస్ ద మదర్, ప్రకృతి కదా మదర్. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం ఉన్న అందరికీ కూడా మీ యొక్క ప్రసాదం దొరకాలి, ఎల్లప్పుడూ దొరకాలి, ఇది నా కోరిక అంటుంది అన్నమాట తల్లి కదా. అప్పుడు నారాయణుడు ఆశీర్వదించి, సరే ఇక్కడ నుంచి నా యొక్క క్షేత్రము పూరీ క్షేత్రంలో ఎల్లప్పుడూ నా యొక్క ప్రసాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎప్పుడు ప్రసాదం లేదు అనే సమస్య ఉండదు, ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రసాదం ఉంటుందని చెప్పి భగవంతుడు వరమిస్తాడు. సో ఆ విధంగా మనం చూడ జగన్నాథపురి మనం వెళ్ళామంటే అక్కడ ఆనంద్ బజార్ అని ఉంటుంది అన్నమాట. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఎన్ని వేల మంది వెళ్ళండి, ప్రసాదం లేదు అనే మాటే రాదనమాట. జగన్నాథపురిలో చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ కిచెన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే భగవంతుడు అంటే ఒక ఆచార్యులు చెప్తారు, భగవంతుడు అంటే విష్ణు నారాయణుడు భగవంతుడు తన ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తారు, బృందావన్ వెళ్తారనమాట. బృందావనంలో భగవంతుడు ఆటపాటల్లో తేలుతూ ఉంటారనమాట. అదే భగవంతుడు తన భక్తులకి ఆశీర్వాదం ఇవ్వాలి అంటే, భక్తులకి కృప ప్రసాదించాలంటే మాయాపూర్ వెళ్తారు. అదే భగవంతుడు బిజినెస్ చేయాలి అంటే తిరుపతి వస్తారంట. అదే భగవంతుడు మంచిగా భోజనం చేయాలి అంటే జగన్నాథపురి వస్తారంట. అదే భగవంతుడు రెస్ట్ తీసుకోవాలంటే శ్రీరంగం వెళ్తారనమాట. సో శ్రీరంగం రెస్ట్ తీసుకోవడానికి ఎప్పుడు భగవంతుడు రెస్ట్లో ఉంటాడనమాట. తిరుపతిలో ఎప్పుడు బిజినెస్, భక్తులతో కోరికలు తీరుస్తూ ఉంటాడు, భక్తులు భగవంతుడు మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. శ్రీరామ తిరుపతిలో బిజినెస్, జగన్నాథపురిలో భగవంతుడు ప్రసాదం. సో జగన్నాథపురి గురించి చెప్పాల్సి వస్తే భగవంతుడు ఏమని చెప్తారంటే, మనం ఒక ఆహారం తీసుకున్న తర్వాత కనీసం కొన్ని గంటల వ్యవధి ఉంటుంది, 6 గంటలు 8 గంటలు ఎంత వ్యవధి ఉంటుంది మనకి, రైట్? కానీ జగన్నాథపురుడు ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఒక ఆహారం తీసుకున్న తర్వాత ప్రతి దీనిలో చెప్పని భోగ పెడుతూ ఉంటారనమాట జగన్నాథ స్వామికి. చెప్పని భోగ అంటే 56 ఐటమ్స్. సో చెప్పని భోగ తక్కువ కాకుండా పెడతారనమాట ఆ ఐటమ్స్. ఆ ఐటమ్ తిన్న తర్వాత భగవంతుడు చేతులు కడుగుతారు కదా, ఆ చెయ్యి ఎండకముందే ఆరకముందే మళ్ళీ నెక్స్ట్ భోజనం రెడీ అయిపోతుంది అనమాట. అంటే జగన్నాథ స్వామి భోజన ప్రియుడు, నిరంతరము స్వామివారికి ప్రసాదం పెడుతూనే ఉంటారు. జగన్నాథ స్వామి కిచెన్లో 5,000 మంది భక్తులు దైత్యపతి సేవ చేస్తూ ఉంటారనమాట. అది వంశ పారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లం తరిమేవాడు అల్లమే, అంటే జనరేషన్స్ అంటే అదే కుటుంబాలు అనమాట. అవే కుటుంబాలు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వాళ్ళే అల్లం కోసుంటారు, పచ్చిమిరపకాయలు కోసే వాళ్ళు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ పచ్చిమిరపకాయలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్వామివారి శ్రీచక్రం పైన ఆ జెండా రోజు మారుస్తూ ఉంటారు సాయంత్రం. ఆ జెండా మార్చే ఫ్యామిలీ కూడా ఒకే కుటుంబం, జనరేషన్ ఆఫ్టర్ అంటే వంశ అంటే తరతరాలుగా ఒకే కుటుంబం ఆ సేవ కూడా చేస్తూ ఉంటుంది. సో వాళ్ళందరూ స్వామివారి భక్తులు, వాళ్ళు తరతరాలుగా వాళ్ళు వంశపారి వాళ్ళే ఆ సేవ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా 5,000 మంది జగన్నాథ స్వామి కిచెన్లో సేవ చేస్తుంటారని చెప్పడం జరిగింది. అండ్ ఎనీ టైం ఏ సమయంలోనైనా సరే షిఫ్ట్స్లో 1,000 మంది కిచెన్లో ఉంటారంట. అందులో 500 మంది కుక్స్ కింద ఉంటారనమాట దైత్యపతిస్ కింద. సో నిరంతరము భగవంతుని ప్రసాదం తయారవుతూనే ఉంటుంది. యాక్చువల్గా మీరు జగన్నాథపురి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక కూపన్ తీసుకుంటే మీకు ఆ కిచెన్లో ఎంట్రీ ఇస్తారనమాట. బయట వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు ఏ విధంగా భగవంతునికి వంటశాల ఏ విధంగా నిర్వహింపబడుతుంది అన్నది మనం స్వయంగా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఆనంద్ బజార్ అంటారు. సో ఆనంద్ బజార్ అంటే స్వామివారి భండార. అక్కడికి వెళ్తే అక్కడ ఎన్నెన్ని రకాల వెరైటీస్ అన్నీ నిరంతరం మనకి ప్రసాదం దొరుకుతూనే ఉంటుందన్నమాట, రైట్? ఈ విధంగా జగన్నాథ స్వామి ఈజ్ మోస్ట్ ఫేమస్. స్వామివారి అన్నిటికన్నా దేనికి ప్రసిద్ధి అంటే రథయాత్ర. రథయాత్ర తర్వాత దేనికి అంత ప్రత్యేకం అంటే ప్రసాదం అనమాట. కాబట్టి జగన్నాథపురి వెళ్ళామంటే జనాలు అడుగుతారు కాజా ఏది అంటారనమాట, అంత ఫేమస్ అనమాట, రైట్? సో ఈ విధంగా సో భగవంతుడు ఈ విధంగా ఇంద్రదుమ్న మహారాజ్కి తన సేవకుల్ని ముందు చెప్పారు, వీళ్ళు నా సేవకులు ఎందుకంటే వీళ్ళు నా శుద్ధ భక్తులు అని చెప్పి. రెండోది భగవంతుడు ఏమంటారంటే తనకు ఏ ఉత్సవాలు చేయమంటారు కూడా భగవంతుడు ముందే ఇంద్రదుమ్న మహారాజ్ చెప్తారనమాట. ఆ ఉత్సవాలు లిస్ట్ నేను మేబీ నెక్స్ట్ 2 డేస్లో చెప్తానేమో, బట్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు స్వామివారి యొక్క ఒక సంవత్సర కాలమాన ప్రకారంగా అది ఫస్ట్ ఫెస్టివల్ ఏంటంటే స్నాన పూర్ణిమ. అది భగవంతుడు స్వయంగా చెప్తారు స్నాన పూర్ణిమ అనే ఉత్సవాన్ని చేయమని చెప్పారనమాట. అదేంటి ఆ ఉత్సవం అంటే, భగవంతుడు జ్యేష్ఠ మాసం, ప్రస్తుతం ఆషాఢం నడుస్తుంది కదా, యా జ్యేష్ఠ మాసం పూర్ణిమ శుక్లపక్షం పూర్ణిమ రోజునాడు భగవంతుడు చెప్తారు ఆ రోజునాడు నాకు స్నానం చెయ్యండి అని చెప్పి. ఎందుకయ్యా అంటే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే అది జగన్నాథ స్వామి వారి ఆవిర్భావ తిథి. జగన్నాథ స్వామి ఈ లోకంలోకి వచ్చిన తిథి జ్యేష్ఠ పూర్ణిమ అనమాట. అనిపిస్తుంది అదేం రోజు జగన్నాథ స్వామి కృష్ణుడు అన్నారు కదా, మరి కృష్ణుడు అవతరించింది భాద్ర అష్టమి, రైట్? జన్మాష్టమి అంటాం కదా, జన్మాష్టమి అనేది భాద్రమాసంలో వస్తుంది, అష్టమి రోజు నాడు వస్తుంది. కానీ మీరు ఇక్కడ జ్యేష్ఠ మాసం పూర్ణిమ అన్నారు, అదేలా స్వామి అదేలా ప్రభు అంటే సింపుల్. అంటే జగన్నాథ స్వామి యొక్క ఆవిర్భావం అంటే అర్థం ఏంటి, ఏ రోజైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ వృందావన లీల ద్వారకాలో విని నిశ్చేచుడైపోయి తన్మయత్వానికి లోనయ్యారో ఆ క్షణం మొదటిసారిగా భగవంతుడు ఈ యొక్క జగన్నాథ రూపాన్ని ఈ లోకంలో ప్రదర్శించారనమాట, రైట్? ఆ భావాన్ని ఆ రూపాన్ని. కాబట్టి అది ఏ రోజు అయిందంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున అయింది. కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ అనేది భగవంతుని యొక్క జన్మదినం అనమాట, పుట్టినరోజునాడు అనమాట. అవతరించిన తిథి అనుకోండి, భగవంతునికి పుట్టుక అనే పదం వాడకూడదు ఎప్పుడైనా సరే, భగవంతుని అవతరించిన అనే పదం వాడాలన్నమాట. సో జగన్నాథ స్వామి యొక్క అవతరణ దినం జ్యేష్ఠ పూర్ణిమ, ఆ రోజునాడు స్వామివారికి మనము అభిషేకం చేస్తారనమాట. సో భగవంతుడు స్వయంగా చెప్పారు ఏ విధంగా నాకు అభిషేకం చెయ్యాలని చెప్పి. భగవంతుడు ఏమంటారంటే మందిర ప్రాంగణంలో టువర్డ్స్ ద ఐ థింక్ వెస్టర్న్ గేట్, సో అటువైపు అక్కడ మంచి పెద్ద నుయ్యి తవ్వండి, ఆ నుయ్యిలో నుంచి నీళ్ళని నన్ను అక్కడ బయటికి తీసుకువెళ్ళి అక్కడ నన్ను ఒక పాన్పు మీద పెట్టి, ఒక ఆసనం మీద పెట్టి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మరియు సుదర్శన్ పెట్టి 108 బంగారు కొండలు అన్నమాట. సో బంగారు కొండలతో 108 కొండలతో స్నానం చేయమని చెప్తారనమాట, రైట్. సో ఒకటి కారణం ఏంటి, అది భగవంతుని యొక్క జన్మదినం. రెండో కారణం ఏంటంటే, ఎందుకంటే జ్యేష్ఠ మాసం అంటే చాలా హాట్, సో ఎండలు చాలా ఎక్కువ అవుతుంటాయి ఆ టైంలో, కాబట్టి భగవంతుడు చల్లబడ్డం కోసము స్నానం చేయమని చెప్తారు దానికనమాట. సో ఆ విధంగా మనం చూస్తాము ప్రతి సంవత్సరము స్నాన పూర్ణిమ అనేది అంటే రథయాత్ర తర్వాత అంత అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవము జగన్నాథ్పురిలో స్నాన పూర్ణిమ అనమాట. చాలామంది భక్తులు వెళ్తారు. అండ్ హిందువులకి స్వయంగా స్వామివారిని ఆలింగనం చేసుకునే అవకాశం దొరుకుతుంది, మరియు స్వామివారికి స్వయంగా తమ చేతులతో అభిషేకం కూడా చేయొచ్చు అనమాట. ఆ సదుపాయం కూడా ఉంటుందన్నమాట, రైట్. బయట వాళ్ళు కూడా, నాన్ హిందూస్ అండ్ ఫారినర్స్ కూడా భగవంతుని వాళ్ళు రెండు సందర్భాల్లో చూడొచ్చు. ఒకటి రథయాత్ర సందర్భంగా చూడొచ్చు, రథయాత్ర సందర్భంగా 9 ప్లస్ 3 బయట ఉంటారు భగవంతుడు, ఆ 12 మరియు స్నాన పూర్ణిమ రోజు కూడా భగవంతుడు బయటకు వస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు అనమాట, రైట్. సో చాలా బిందులతో చాలా భగవంతునికి సంపూర్ణంగా తన వేడి మొత్తం చల్లారే విధంగా భగవంతునికి స్నానం చేస్తారు. స్నానం చేయించక ముందు భగవంతునికి చందనం పెడతారు, అన్నీ చేస్తారు కూడాను. సో తర్వాత భగవంతుడు తెల్లవారి నుంచి మధ్యాహ్నం వరకు స్నానం అవుతుంది. తర్వాత భగవంతుడు సాయంత్రం సమయంలో భగవంతుడికి వేరే వేషం వేస్తారన్నమాట, హాతీ వేష అంటారనమాట. హాతీ వేష అంటే భగవంతు ముగ్గురికి, జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రమ్మకి ఫేస్కి అంటే ఒక ఏనుగు తలలాగా పెడతారనమాట. దానికి కూడా ఒక చరిత్ర ఉంది, అది మనకి ఇప్పుడు సరిమే ఉండదేమో. సో హాతీ వేష ఉంటుంది సాయంత్రం వరకు. అండ్ రాత్రి అయ్యేసరికి భగవంతునికి జ్వరం వస్తుంది అనమాట, అనిపిస్తుంది భగవంతుని జ్వరం రావడం ఏంటి రోజు. నేను మొన్న ఒక డివోటి ఒక బయట ఆయన అనమాట అడిగారు, ఏంటి స్వామి మీకు కరోనా వచ్చిందంటే, అవునండి అంటే భక్తులు కూడా వస్తుందని అడిగారనమాట. అదేం ప్రశ్న అండి అన్న, భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక శరీరం అన్నాక ఉంటుంది, కానీ భగవంతుని విషయం అలా కాదే. భగవంతుని శరీరం సచ్చిదానంద విగ్రహ స్వరూపం, మరి అటువంటి భగవంతునికి జ్వరం రావడం ఏంటి అంటే భగవంతుని యొక్క లీల. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం శ్రీ విగ్రహ అంటే భగవంతుని యొక్క విగ్రహం అన్నాక దానికి భగవంతుని విగ్రహం విగ్రహ రూపానికి భగవంతుని యొక్క స్వయం రూపానికి తేడా ఏంటయ్యా అంటే పవర్లో ఏం తేడా ఉండదు, కానీ రెండు కూడా సమానంగా దయామయులే. చెప్పాలంటే విగ్రహం ఇంకా ఎక్కువ దయామయుడు. అంటే ఒక తేడా ఏంటంటే భగవంతుని యొక్క శ్రీ విగ్రహ నిస్సహాయత అని చెప్పి, అంటే స్వామివారు తనకు తానుగా తన శక్తులని ప్రదర్శించారన్నమాట. ఎందుకు, స్వామివారు తన శక్తిని ప్రదర్శిస్తే మనం ఇంకా స్వామివారికి సేవ ఎలా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్వామివారే అతని నుంచి ఏదో ఈ ప్రకృతి ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ ఈథర్ అంటే భూమి నీరు ఆకాశం అగ్ని వాయువు అన్ని భగవంతుని యొక్క స్థూల శక్తి. కాబట్టి నీరు అనేదే భగవంతుని వచ్చినప్పుడు భగవంతునికి వేరే వారు స్నానం చేయించాలా, భగవంతుని వేడి తగులుతుందా. కాబట్టి భగవంతుడు శ్రీ విగ్రహము మన శరీరం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో భగవంతుడు కూడా తన శక్తిని మొత్తం పక్కన పెట్టేస్తారు, కాబట్టి భగవంతుని శరీరం కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి భగవంతునికి మనకి సమయానికి ఆహారం ఇవ్వడము, వస్త్రాలు చేయించేయడము, స్నానం చేయించడం, అభిషేకం చేయించడం మనం చేస్తామన్నమాట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్, రైట్. సో భగవంతుడు తన లీలలో భాగంగా తన భక్తుల చేత సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో భగవంతుడు ఆ విధంగా జ్వరం అనే కాన్సెప్ట్ వస్తుంది. అండ్ అప్పుడు భగవంతుడు 15 పాటు భగవంతుణ్ణి ఒక అంతరంగిక ఇన్నర్ క్వార్టర్స్ అక్కడ భగవంతుని ఉంచుతారనమాట. అంటే భగవంతునికి దర్శనము జనాలకు దొరకదు, పబ్లిక్ దొరకదు అనమాట ఆ టైంలో, ఆ 15 పాటు. సో ఆ 15 పాటు స్వామివారికి ఎవరు సేవ చేస్తారు, మనం చెప్పుకున్నట్టుగా దైత్యపతి సేవ చేస్తారనమాట ఆ టైంలో. అండ్ ఆ టైంలో చెప్పబడుతుంది స్వామివారు స్వయంగా లక్ష్మీదేవితో స్వకీయ రసలో ఉంటారంట. స్వకీయ అంటే ద కాంజుగల్ లవ్, ప్రేమ రసంలో ఉంటారన్నమాట. అది పర్సనల్ టైం, సంవత్సరం పొడుగునా భగవంతుడు తన యొక్క భక్తులకు దర్శనమిస్తారు. ఆ 15 మాత్రము భగవంతుని జ్వరం వస్తుంది. ఆ టైంలో భగవంతునికి ప్రసాదంలో కూడా ప్రత్యేకమైన మూలికలతో, వనమూలికలతో కలిగిన మెడిసిన్స్ కూడా ఇస్తారు భగవంతు, ఎందుకంటే జ్వరం నుంచి రికవర్ అవ్వాలి కదా. ఈ విధంగా 15 తర్వాత స్వామివారు మళ్ళీ రికవర్ అవుతారనమాట విద్య రోజు నాడు. ఆ 15 రోజుల్లో భగవంతుడు స్నానం చేస్తారు కానీ భగవంతుడికి మళ్ళీ దాన్ని ఏమంటారంటే నవయవ్వన వేష అంటారనమాట. నవయవ్వన వేష అంటే ఏంటి, స్వామివారికి మళ్ళీ కొత్తగా మళ్ళీ పెయింటింగ్ చేస్తారనమాట, కొత్త నేత్రాలు మరి కొత్త రంగు ఇస్తారనమాట. సో ఆ 15 రోజుల్లో దే పెయింట్ ద లార్డ్ అండ్ భగవంతుడు తర్వాత అనవసర అంటే ఆ 15 రోజుల సమయం అయిన తర్వాత భగవంతుడు మళ్ళీ నేత్రోత్సవం అంట. నేత్రోత్సవం అంటే భగవంతుని యొక్క దర్శనం మళ్ళీ అందరికి ఇస్తారనమాట. నవయవ్వన వేషంలో నేత్రోత్సవంతో భగవంతుడు లక్ష్మీదేవి దగ్గర సెలవు తీసుకుంటారు. సరే నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పి లక్ష్మీదేవి దగ్గర సెలవు తీసుకొని భగవంతుడు రథం మీదకి ఎక్కి భగవంతుడు రథయాత్ర పేరుతో గుండీచా వైపు శ్రీ మందిరం నుంచి గుండీచా మందిరానికి భగవంతుడు వెళ్తారనమాట. ఇది ద ప్రాసెస్. స్నాన పూర్ణిమతో ప్రారంభమవుతుంది ఉత్సవం అనేది. తర్వాత ఆ స్నాన పూర్ణిమ ముగిసిన తర్వాత రథయాత్ర వస్తుంది అనమాట, రైట్. ఆ రథయాత్ర 9 రోజుల మధ్యలో కూడా చాలా చాలా ఉత్సవాలు, ఫర్ ఎగ్జాంపుల్ హీరా పంచమి అని ఉందన్నమాట. హీరా పంచమి అనేది పంచమి కదా, సో ద్వితీయ రోజు నాడు స్వామివారు రథయాత్ర ఉంటుంది. అది అయిన 4 రోజుల తర్వాత లక్ష్మీదేవి కోపడుతుంది అనమాట, అరే నా స్వామి ఒక రోజులో వెళ్ళి వచ్చేస్తాను, వెళ్ళారు గుండీచాకి 4 రోజులు అయిపోయింది ఇంకా స్వామివారు రాలేదని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ ఆ రథయాత్రలో స్వామివారు గుండీచాలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వెళ్తుంది గుండీచాకి వెళ్ళి కోపడుతుంది అనమాట, నా స్వామి మీద కోపడుతుంది, ఇంతవరకు నువ్వు రాలేదు తిరిగి రా అని చెప్పి అనమాట. సో దాన్ని హీరా పంచమి అంటారనమాట. అది పంచమి రోజునాడు అంటే ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి రోజునాడు ఉత్సవం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చాలా ఉత్సవాలు ఉంటాయి, మనం అది ఫర్దర్గా చర్చించుకుందాము. అండ్ రథయాత్ర రోజు గురించి చెప్పినప్పుడు రథయాత్రకి ఒక రోజు ముందు జరిగే ఉత్సవము దాన్ని గుండీచా మార్జన ఉత్సవం అంటారనమాట. దాని గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం అనమాట, రైట్. సో దీని గురించి గుండీచా మార్జనం గురించి చెప్పక ముందు మనము శ్రీ చైతన్య మహాప్రభు గురించి చెప్పుకోవాలి. చూడండి, జగన్నాథ్ స్వామి గురించి, జగన్నాథ్ రథయాత్ర గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం మీద సుప్రసిద్ధి చెందింది రథయాత్ర మొదటి నుంచి కూడా. అండ్ శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల వారి యొక్క అనిర్వచనీయమైన కృషి ఫలితంగా జగన్నాథ్ అంటే ఏంటి, జగత్ మొత్తానికి నాథుడు అనమాట. ఆ భగవంతుని ఆ పేరుకి సార్థకం తీసుకొచ్చింది శ్రీల ప్రభుపాదుల వారు. అఫ్ కోర్స్ భగవంతునికి ఎవరైనా అవసరమా అంటే కాదు, కానీ పూజారి అనేవాడు సరిగ్గా పూజ చేస్తే భగవంతుని పేరు కూడా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారు నిజంగా భగవంతుడు జగన్నాథ్ అనే పదానికి నిజంగా న్యాయం చేకూర్చారనమాట. ఏ విధంగా అవిశ్రామంగా తన జీవితం అంతా కష్టపడి ప్రపంచంలో ప్రతి నగరంలో ప్రతి దేశంలో జగన్నాథ రథయాత్రని ప్రభుపాదుల వారు ప్రారంభించారు. నేను లాస్ట్ రోజు చెప్తాను అవంతా నా స్టోరీ అంతానా. సింపుల్ చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీదకి, ఎందుకంటే ఆ రథయాత్ర సమయంలో భగవంతుని అందరూ దర్శనం చేసుకోవచ్చు. మామూలు సమయంలో విదేశీయులకు దర్శనం అనుమతి ఉండదు, కానీ ఆ సమయంలో అందరికీ అనుమతి ఉంటుంది. కాబట్టి రథయాత్ర సమయంలో లక్షల మంది, సుమారు 15 లక్షల మంది రథయాత్రలో పాల్గొంటారనమాట. సో అందరికీ తెలుసు రథయాత్ర గురించి, కానీ చాలామందికి రథయాత్ర ఎందుకు చేస్తుంటారు, వైద్యుడు రథయాత్ర ఎందుకు చేస్తున్నామా, ఏదో ఊరికి చేసేస్తున్నామా, ఏదో పండుగ చేయాలి కాబట్టి చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నాము, మరియు ఏ భావంలో రథయాత్ర చేయాలి, ఏ భావంలో రథాన్ని మనం లాగుతాం, రథానికి కొంత ఆడిని మనం లాగుతాం కదా, ఏ భావంలో అది చేయాలన్నది చాలామందికి తెలియదు అనమాట. సో ఆ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఏ భావంలో మనం చెయ్యాలి అనే విషయాన్ని ఈ లోకంలో చెప్పడానికి అది ఉన్న ఒక ఉన్నదా రీజన్, వచ్చిన అవతారం స్వయంగా భగవంతుడే ఈ లోకంలోకి వచ్చి చెప్తారనమాట. అతనే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు. సో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా జగన్నాథుడే అనమాట, అండ్ స్వయంగా అతనే కృష్ణుడు. జై గౌర్ సేయి కృష్ణ సేయి జగన్నాథ్. అతనే గౌర అంటే చైతన్య మహాప్రభు, జై గౌర్ అంటే శ్రీ చైతన్య మహాప్రభువే కృష్ణుడు, కృష్ణుడే జగన్నాథ్ స్వామి కూడా అనమాట, రైట్. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏం లేదండి, ఒక టీచర్ ఉంటారు, తన పిల్లలకి ఎలాగ పాఠాలు చెప్తారు, బోర్డు మీద పాఠాలు చెప్తూ ఉంటారనమాట, రైట్. స్టూడెంట్స్ చూసి అర్థం చేసుకుంటారు, కానీ కొన్ని కొన్నిసార్లు స్టూడెంట్స్ ఉంటారనమాట మహానుభావులు, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట. అప్పుడు టీచర్ వచ్చి స్టూడెంట్ పక్కన కూర్చొని స్టూడెంట్ చెయ్యి పట్టుకొని ఆ పలకతో స్టూడెంట్ స్వయంగా రాయిస్తారనమాట. అంటే టీచరే స్వయంగా స్టూడెంట్ అయ్యి స్టూడెంట్కి ఎలా రాయాలో నేర్పిస్తారు. అవునా కాదా? మన చిన్నప్పుడు మనం చూసాం టీచర్ పక్క నుండి కూర్చొని మనకి నేర్పిస్తారన్నమాట. సో అదేవిధంగా భగవంతుడు మామూలు చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య అని, మామేకం శరణం వ్రజ అని చెప్పి, నన్నే శరణం తీసుకోండి మిగతా అన్ని ధర్మాలను విడిచిపెట్టండి అని చెప్పి. సో కృష్ణావతారంలో భగవంతుడు చెప్పాడు, కానీ కలియుగవాసులకి దాన్ని కూడా భగవంతుడు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నిజంగా శరణాగతి అంటే ఏమిటి, భగవంతుని ప్రేమించడం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనే విషయంలో అంత క్రిస్టల్ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనకి ఇంకా అర్థం కాదనమాట. కాబట్టి ఈ కలియుగవాసులకి భగవంతుని జీవితం యొక్క పరమార్థం, భగవంతుని యొక్క పట్ల ప్రేమ అనే విషయాన్ని చెప్పడం మాత్రమే కాదు, అది ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఆ ప్రేమ అనే దాని యొక్క గొప్పతనం ఏంటి, దాని మాధుర్యం ఏంటి అని భగవంతుడు స్వయంగా ఒక భక్తుడి వేషంలో వచ్చి ఆ ప్రేమ భక్తిని ప్రదర్శించినప్పుడు ఆ భక్తుడే శ్రీ చైతన్య మహాప్రభు, రైట్? కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే, కానీ ఏ భావంలో, శ్రీమతి రాధారాణి భావంలో వస్తారనమాట. సో ఈ కృష్ణ ఇన్ ద మూడ్ ఆఫ్ రాధారాణి. అందుకనే ఆచార్యులు ఏమంటారు, శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య అంటారనమాట. అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు, రాధా మరియు కృష్ణుడు యొక్క మేళవింపు అనమాట. అంటే కృష్ణుడు రాధారాణి భావము, అంటే భగవంతుడు రాధారాణి అంటే భక్తుడి యొక్క అగ్రగణ్యురాలు అనమాట. అంటే లార్డ్ అంటే పురుషుడు, కానీ భావం ఏమిటి, ఒక భక్తుడి యొక్క భావం, ఆ భావంలో వచ్చిన అవతారం చైతన్య మహాప్రభు, రైట్? సో శ్రీ చైతన్య మహాప్రభు మనము రథయాత్రలో ఏ విధంగా పాలు పంచుకునేవారు మరియు ఏ భావంలో చేసేవారు, రైట్? అది మనం చూడాలన్నమాట, రైట్? సో జగన్నాథ్ మందిరాన్ని యాక్చువల్గా మనము నీలాచలం అంటాము. దాన్ని యాక్చువల్గా అది దేనితో అది ఇట్ రిప్రజెంట్స్ యాక్చువల్గా కురుక్షేత్రం అనుకోవచ్చు అనమాట. కురుక్షేత్రం అనొచ్చు లేకపోతే ద్వారకాను అనొచ్చు. ద్వారకా కృష్ణుడిగా కురుక్షేత్రంలో ఉంటారనమాట. సో అది కురుక్షేత్రంతో సంపోలుస్తారు. అండ్ గుండీచా మందిరం ఏంటది, అది సుందరాంచల్. ఆ సుందరాంచల్ అన్నది వృందావన ధామ్తో సమానం అనమాట, రైట్? మనము భాగవతంలో వింటాం ఏ విధంగా కృష్ణుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైన ఉత్సవంలో భాగంగా అతను కురుక్షేత్రం వచ్చినప్పుడు ఆ సమయంలో వృందావన వాసులు కూడా కురుక్షేత్రం వస్తారనమాట. అప్పుడు మొదటిసారి కొన్ని సంవత్సరాలు కొన్ని టెన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత గోపికలు రాధారాణితో సహా కృష్ణుడిని చూస్తారు. కానీ కృష్ణుడు ఎలా ఉన్నారు, ద్వారకా కృష్ణుడు అనమాట, వృందావన కృష్ణుడు కాదు. అంటే వృందావన కృష్ణుడు ఎలా ఉండేవారు, సింపుల్గా వైజయంతి మాలతోని వేణువుతోని నెమలి పెంచంతో ఉంటారు. ద్వారకా కృష్ణుడు హృదయంలో ఫ్లూట్ అవన్నీ ఉండదు, అండ్ జోష వజ్రాల వైడ్యూరాలతో ఉంటారు, అంటే ఆపులెన్స్గా ఉంటారనమాట, ఐశ్వర్య భావంతో ఉంటారు. వృందావన కృష్ణుడు మాధుర్య భావంతో ఉంటారనమాట. సో అక్కడ కృష్ణుడు ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు గోపికలందరూ కూడా చాలా కోరుకుంటారనమాట, కృష్ణ తిరిగి వృందావనం వచ్చాయని చెప్పి. సో కృష్ణుడు రథం మీద ఉంటారు, వాళ్ళు చూస్తున్నారు, కృష్ణుడు రథం మీద చూస్తున్నారు. వాళ్ళు తన మనసులోనే కృష్ణుణ్ణి ఒక రథాన్ని లాక్కెళ్ళిపోతుంటారనమాట. అంటే బయటికి చేయలేరు, ఎందుకంటే మర్యాద వ్యతిక్రమణ, రైట్? ఒక స్త్రీలు అయ్యుండి అలా చేయలేవు, కానీ మనసులో కృష్ణ నిన్ను నేను తీసుకెళ్ళిపోతాను, నా వృందావనం తీసుకెళ్ళిపోతాను అని చెప్పి సో గోపికలు రాధారాణి అందరూ కలిపి కృష్ణుడు ఉన్న రథాన్ని లాగుతూ ఉంటారనమాట. అదే రథయాత్ర అనమాట. సో రైట్. సో అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, భక్తులందరూ కూడా జగన్నాథ్ రథాన్ని ఏ విధంగా లాగాలి, ఏ విధంగా ఒక వ్రజవాసిస్ ముఖ్యంగా గోపికలు అనమాట, గోపిక స్త్రీలు, ఒక వృందావన వాసులు ఏ విధంగా శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని కురుక్షేత్రంలో కృష్ణుడు ఉన్నప్పుడు అతని యొక్క రథాన్ని తన మనసులో నుంచి ఏ విధంగా వృందావన వైపు లాగారో అదేవిధంగా మనము శ్రీ మందిరం అంటే ఆ పురి మందిరం నుంచి గుండీచా మందిరానికి, అంటే పురి మందిరం అంటే కురుక్షేత్రము, గుండీచా మందిరం అంటే వృందావనం అనమాట. ఆ గుండీచా అదే కురుక్షేత్రం నుంచి వృందావనం వైపు మనము లాగుతామన్నమాట. ఈ భావంలో మనము రథాన్ని లాగాలి, అది మహాప్రభువు మనకు బోధించారు. అండ్ శ్రీ జగన్నాథ స్వామి స్వయంగా కృష్ణుడు కాబట్టి తన భక్తుల కోరిక మీదకే భగవంతుడు కూడా వృందావనానికి వస్తారన్నమాట, రైట్? సో హీ కమ్స్ టు గుండీచా బృందావనం. అండ్ గుండీచా అంటే ఏంటది, అది భగవంత్ స్వయంగా భగవంతుడి యొక్క జన్మస్థానం అవునా కదా. కృష్ణుడు పుట్టింది బృందావనమే కదా, మథురాయను. సో భగవంతుడు స్వయంగా ఈ లోకంలోకి వచ్చింది గుండీచా. ఎందుకంటే ఆ గుండీచా అంటే గుండీచా మందిరం అంటే ఒకప్పుడు ఇంద్రదమ్న మహారాజు వారి యొక్క భార్య గుండీచాదేవి, సో ఆవిడ పేరు మీద ఆ యొక్క అంతఃపురం ఏర్పాటు చేయడం జరిగింది, ఆ మహల్. సో అక్కడే విశ్వకర్మ ఆ దారుబ్రహ్మ అంటే ఆ కలప, ఆ వుడ్ దారుబ్రహ్మను చెక్కి జగన్నాథం విగ్రహాన్ని తయారు చేస్తారు. కాబట్టి రైట్, విశేష భేది అంటారు దాని అనమాట. కాబట్టి ఆ అది జగన్నాథ స్వామి యొక్క బర్త్ ప్లేస్, అంటే అతను ఆవిర్భవించిన ప్రదేశం అన్నమాట, అంటే తన సొంత ఇల్లు, పుట్టిన ఇల్లు అనుకోండి అనమాట. భగవంతుడు అక్కడికి వస్తారనమాట. సో వచ్చి నిన్న మన క్లాస్లో చెప్పుకున్నట్టుగానా ఏంటది, జగన్నాథ స్వామి తన తల్లి ఎవరు గుండీచాదేవిని ఇంద్రదమ్న మహారాజుని తల్లిదండ్రులుగా స్వీకరిస్తారు. వారి కోరిక మీద ప్రతి సంవత్సరము 9 రోజులు వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇల్లు అంటే గుండీచా, అదే బృందావనంతో సమానం అనమాట. వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో జగన్నాథ స్వామి వచ్చి అక్కడ 9 రోజులు ఉంటారు. అండ్ తిరిగి మళ్ళీ 9 రోజుల తర్వాత నెక్స్ట్ 9th డే స్వామివారు తిరిగి వెళ్ళినప్పుడు మిగతా సంవత్సరంలో మిగతా రోజులన్నీ అంటే 365 9 రోజులు చేస్తే 356 రోజులు ఆ సమయం అంతమును ఆ మందిరము బందై ఉంటుందన్నమాట. కాబట్టి సో మందిరం బందై ఉంటుంది, ఎవరికి ఎంట్రీ ఉండదు. కాబట్టి ఆ టైంలో ఆ మందిరం అంతా దుమ్ము ధూళి వాటితో నిండి ఉంటుంది. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే, ఒకరోజు అంటే రథయాత్ర ఎల్లుండనగా రథయాత్ర 2 రోజుల ముందు శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క అంతరంగిక పార్షదులు ఎవరు, కాశీ మిశ్ర మరియు సార్వభౌమ భట్టాచార్య వాళ్ళిద్దరితో పాటు ఆ జగన్నాథ్పురి యొక్క మెయింటెనెన్స్ అధికారి, నిర్వహణ కార్యనిర్వహణ అధికారి అంటే అతను ప్రతాపరుద్ర మహారాజు వారి యొక్క మంత్రి అనమాట, అతనితో అంటారు ఈ విధంగా మహాప్రభు నివేదించుకుంటారనమాట. ఏమంటారంటే, నేను ఈ గుండీచా మందిర మార్జనాన్ని చేయాలనుకుంటున్నాము అంటారనమాట. రైట్, స్వామివారు వస్తున్నారు కాబట్టి ఈ మందిరాన్ని మేము శుభ్రపరచాలనుకుంటున్నామని చెప్పి మహాప్రభు చెప్తారు. దానికి ఆ యొక్క కార్యనిర్వహణ అధికారి మరియు కాశీ మిశ్ర మరియు సారభం భట్టాచార్య వీళ్ళందరూ అంటారనమాట, ఏమంటారంటే, మహాప్రభు మీరు ఒక సన్యాసి, సన్యాసి శిరోమణి, సన్యాసుల్లోనే అగ్రగణ్యుడు, కాబట్టి మీ స్థాయికి ఈ పని చేయడం తగదు. ఇది మేము చేస్తాము ఈ పని, మీరు అవసరం లేదంటారనమాట. కానీ మళ్ళీ అంటారంటే మహాప్రభు దానికి అంత సంతోషించారు. దానికి వాళ్ళు అంటారు, కానీ మై డియర్ లార్డ్, మీరు దేవాదిదేవుడు కాబట్టి మీరు ఏం కోరుకుంటే అదే అవుతుంది. కాబట్టి మీరు సేవ చే మీరు స్వయంగా ఈ సేవలో పాలు పంచుకోవాలనుకుంటే దానికి మేము సర్వదా సహకరిస్తామని చెప్పి దానికి అవసరమైన చీపుర్లు 100 చీపుర్లు మరియు 100 మట్టి కుండల్ని యూనో ఆఫీసర్ అరేంజ్ చేస్తారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు అక్కడ ఉన్న భక్తులు అందరూ చెప్తారనమాట, రేపు మనందరము ఇక్కడికి వస్తాము, ఎందుకంటే ఎల్లుండి జగన్నాథ స్వామి తన యొక్క సోదరుడు బలదేవుడు మరియు సుభద్రమాయి మరి సుదర్శన్ అందరు కలిపి ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రదేశాన్ని మనందరము క్లీన్ చేయాలి. ఈ ప్రదేశం మహాప్రభు స్వయంగా చెప్తారు, ఈ ప్రదేశం బృందావనంతో అభిన్నం, కాబట్టి దీనే గుప్త బృందావనం అనమాట. కాబట్టి మనం అందరం దీన్ని శుభ్రపరుస్తామంటారు. వెంటనే భక్తులందరూ జాయ్ 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 అని చెప్పి అందరూ మురిసిపోతారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ లెసన్ మనం ఈ గుండీచా మార్జనం అనే ఈ యొక్క లీలలో మనము చాలా లెసన్స్ చూస్తాము, నేర్చుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ లెసన్ ఏంటంటే, భగవంతుడు స్వయంగా తన ఉదాహరణ ద్వారా ఎలా సేవ చేయాలో చూపిస్తున్నారనమాట. తర్వాత మనం చూస్తాము ఏ విధంగా తన మోకాళ్ళ మీద కూర్చొని, భగవంతు తన మోకాళ్ళ మీద కూర్చొని స్వయంగా క్లీన్ చేస్తారనమాట. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే, మనము ఒకరిని భక్తి జీవితంలో ప్రేరణ ఇవ్వాలి అంటే ఫస్ట్ అది మన జీవితంలో ఆచరించి చూపించాలన్నమాట. మనం ఆచరించకుండా నలుగురికి ఓ మీరు కృష్ణుడు సేవ చేయండి, మీరు కృష్ణుడు ఇది ఇలా చేయండి అలా చేయండి మనం చెప్పొచ్చు, కానీ ఎన్ని చెప్పినా సరే జనాలు చూస్తారు నువ్వు చేస్తున్నావు లేదని చూస్తారనమాట. కాబట్టి బెస్ట్ వే ఆఫ్ ప్రీచింగ్, మనం నిజంగా నలుగురికి భగవంతుడి గురించి చెప్పాలి అంటే అది బెస్ట్, ఏ విధంగా బెస్ట్ చేయగలమంటే ముందు దాన్ని మనము ఆచరించడం ద్వారా అనమాట. రైట్. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఈ విషయంలో ఆయన గురించి చెప్పుకోవాలి ఎంతైనా సరే. ఎందుకంటే ప్రభుపాద్ అతను 79 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ వయసులో కూడా, అట్ ద ఏజ్ ఆఫ్ 80, ఆ వయసులో కూడా ప్రభుపాదుల వారు స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు అన్నమాట. ఎప్పుడు తన స్టాండర్డ్ని ఆయన తగ్గలేదన్నమాట. అతను చేసిన జపమాలలు అంత వయసులో అంత అనారోగ్యంలో కూడా ఏదో జపం చేయడం మిస్ అవ్వలేదు, అంత అనారోగ్యంలో కూడా ప్రచారం చేయడం మిస్ అవ్వలేదు, అంత అనారోగ్యంలో కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు, ఒక్క నిమిషం వృధా చేయలేదు. అంత అనారోగ్యంలో కూడా తన గురు మహారాజుకి తను ఇచ్చిన ప్రతిజ్ఞ ఏంటది, గ్రంథాలని అనువదించడం అన్నమాట. అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్, అంటే అతను భోజనం చేయడం మానేసి నెలల తరబడి భోజనం చేయడం మానేశారు. ఆ సమయంలో కూడా రాత్రులు 10 నుంచి 12 వరకు పడుకునేవారు, 2.5 గంట పడుకునేవారు, తర్వాత 12:30 నుంచి తెల్లవారి వరకు ఆ గ్రంథాలని అనువదించారనమాట ఇంగ్లీష్లో అనమాట. ఈవెన్ తన చివరి క్షణం వరకు కూడా ప్రభుపాదుల వారు చివరి క్షణం, ఒక వ్యక్తి మృత్యు సమయంలో అతనికి అసలు గుర్తుకుండదు, ఏం మాట్లాడతాడో తెలియదు, కళ్ళ ముందు తన భార్య తన పిల్లలు కూడా అతను గుర్తించలేడు, అలాంటి విషయంలో శ్లోకాలను గుర్తించుకుని ఆ శ్లోకాలకి భావాలు చెప్పడం అంటే మామూలు విషయమా? ఇంపాసిబుల్. నాకు తెలిసి భౌతిక ప్రపంచంలో ఇంతవరకు అటువంటి కేసు మనం చూడలేదు, చూడబోం కూడా. దట్ ఇస్ ప్రభుపాద్. దీనికి సాక్ష్యం ఉంది, ప్రభుపాద్ గారు చివరి క్షణంలో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ చూడొచ్చు, ఇంటర్నెట్లో దొరుకుతాయి, యూట్యూబ్ దొరుకుతాయి. అంటే తన ప్రాణం విడిచిపెడుతున్న చివరి క్షణం వరకు కూడా ప్రభుపాద్ వారు భక్తి వేదాంత భాష్యాలు, మీరు భాగవతం చదివినట్లు 10వ స్కందం 13వ అధ్యాయం బ్రహ్మ విమోహన లీల చదవండి, అది ప్రభుపాద వారు చివరి నిమిషాల్లో ఇచ్చిన భాష్యాలు. ఆ భాష్యాలు మీరు చదివితే తెలుస్తుంది, అంటే చివరి నిమిషంలో కూడా ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్. మామూలుగా మనం ఒక పుస్తకం రాయాలి, ఒక కవిత రాయాలి అంటే 100 సార్లు ఆలోచిస్తామన్నమాట, మామూలు టైంలో డైరెక్ట్గా రాయలేము. అలాంటిది మృత్యు సమయం చివరి వరకు రాశారంటే అంత ప్రభుపాద అలాంటి ఉదాహరణ స్థాపించారు. కాబట్టే ఇస్కాన్లో మనం చూడొచ్చు, వీల్ ఫైండ్ గ్రేట్ మిషనరీస్ అనమాట. ఎందుకు మన ప్రస్తుతం ఉన్న ఆచార్యులు ఇంత గొప్ప సేవాభావం కలిగి ఎలా ఉన్నారు అంటే వాళ్ళ గురువు శ్రీల ప్రభుపాద వారి ఉదాహరణ అనమాట. ప్రభుపాద్ హరిద్వార్లో ఉన్నప్పుడు, అప్పటికే ప్రభుపాద వయసు 81 సంవత్సరాలు అనమాట, కుంభమేళ హరిద్వార్లో అవుతుంది, ఆ కుంభమేళకి ఇస్కాన్ వాళ్ళు టెంట్ వేస్తారు. అండ్ ప్రభుపాద్ మార్నింగ్ మంగళారతి చూస్తారనమాట, భక్తులు రారనమాట, చాలా తక్కువ మంది వస్తారనమాట. ప్రభుపాద్ అడుగుతారు భక్తులందరూ ఏమయ్యారంటే చెప్తారు, ప్రభుపాద్ చలి చాలా తీవ్రతగా ఉంది, 0 డిగ్రీస్ ఉంది, భక్తులు లెగిసి చల్లనీతో స్నానం చేయలేకపోతున్నారంట అనమాట. ప్రభుపాద్ వచ్చి సరే అని చెప్పేసి తను స్వయంగా వెళ్ళి తను స్వయంగా పంపు కొట్టుకొని ఆ చల్లనీళ్ళు 0 డిగ్రీస్ ఉంటాయేమో ఆ చల్లనీళ్ళు తన స్నానం, అంటే 81 ఏళ్ళ ముసలాయన అంటే ఆ చివరి రోజుల్లో కూడా ప్రభుపాద్ స్నానం చేసి తిలకం పెట్టుకొని మంగళారతికి వచ్చి చూపించారనమాట. వెంటనే ఆ మరుసటి రోజు నుంచి భక్తులు ఎవరు కూడా అసలు తెలియండి, అంటే ఈ ఫాలో అవ్వడం కూడా కష్టం, కానీ ప్రభుపాద్ అలాంటి ఉదాహరణ స్థాపించారు కాబట్టి సో తన అంత గొప్ప ఉదాహరణ స్థాపించారు అంటే భవిష్యత్తు తరాలకి స్థాపించారు. కాబట్టి లీడర్ అనేవాడు ఆ పొజిషన్ చాలా కష్టం, చాలాసార్లు చాలామంది లీడర్ అవ్వాలని కోరుకుంటారు, కానీ దట్ అది పూల పాన్పు అయితే కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఆదర్శంగా ఉండాలి, ప్రతి మనిషికి కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ లీడర్ అనేవాడికి ఎక్కడ కూడా అతను తప్పు దొరకకూడదు అనమాట. ప్రతి విషయంలో ఆదర్శంగా ఉన్నప్పుడే నిజమైన లీడర్ అనిపించుకుంటాడనమాట. కాబట్టి ఇట్స్ ఏ సో వన్ హూ ఇస్ ఇన్ ద పొజిషన్, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, అండ్ వాళ్ళకు ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఒక ఉదాహరణ స్థాపించడానికి ప్రయత్నించాలి. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఒక సన్యాసి అయ్యండి, అతను ఊ అనాలి కానీ అందరూ సేవ చేస్తారు, కానీ తనకు తానుగా ముందుకు వచ్చి తను స్వయంగా సేవ చేసి తన భక్తులకి ప్రేరణిస్తారనమాట. దట్ ఈస్ నిజమైన లీడర్షిప్ అంటే అది. ప్రభుపాద్ ఎప్పుడు చెప్తారనమాట, ఇస్కాన్లో లీడర్స్ అనే వాళ్ళు బల్ల వెనకాల కూర్చొని దాక్కోవద్దు, బయటకు వచ్చి ప్రచారం చేయండి అండ్ కష్టపడాలి అని చెప్పి. సాధు అనేవాడిని తెలుగులో సామెత ఉంటుంది, పనికిమాలిన సన్యాసి అంటారనమాట, అంటే సన్యాసి అని పని పాటలేని సన్యాసి అంటారు. పిల్లలు చదువుకోకపోతే తిడతారనమాట, అలాగా చిన్నప్పుడు మా ఇంట్లో తిట్టేవాళ్ళు, పని పాటలు సన్యాసి అంటారనమాట. కానీ నిజంగా సన్యాసి అనే మాటకి అర్థం చెప్పింది ప్రభుపాద్. తన జీవితంలో ఒక ఉదాహరణ స్థాపించారు, తన యొక్క శిష్యులకు అలా చెప్పించారనమాట, ఇస్కాన్లో ఏ సన్యాసి అయినా ఏ బ్రహ్మచారి అయినా సరే రోజంతా కష్టపడాలి అనమాట, రైట్? సో అప్పుడే మనకి ఆ భగవంతుని ప్రసాదం తీసుకునే అర్హత ఉంది, రైట్? అప్పుడే నలుగురు మనల్ని ఉదాహరణగా తీసుకుంటారు, మనల్ని ఫాలో అవుతారనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ మధ్య మనం చూడొచ్చు, శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్థాపించారనమాట, రైట్? తర్వాత ఆ మరుసటి రోజునాడు శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులందరినీ కలుపుకొని ఊరింపుగా వెళ్తారనమాట గుండీచా మందిరానికి. సో వెళ్తారు, మహాప్రభు అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి భక్తుడికి మెడలో ఒక మాల వేస్తారు, చందనం తీసి వారి నుదుటి మీద అలంకరిస్తారనమాట. అంటే మహాప్రభు వారు వారిని గుర్తిస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా సేవ ప్రారంభమవుతుందన్నమాట. మొదటిగా వాళ్ళు టీమ్స్ వేసుకుంటారు. ఈ విధంగా కొంతమంది మందిరాన్ని మార్జనం అంటే ఆ దుమ్ము ధూళిని తొడపడం, కొంతమంది పక్కన ఉన్న ఇంద్రదుమ్న సరోవర్, ఇంద్రదుమ్న సరోవర్ అంటే అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి నీళ్ళని కుండలో నింపడం, కొంతమంది ఆ నీళ్ళని ఫిల్ చేయడం, ఎక్కడికి మందిరాన్ని తీసుకురావడం. ఈ విధంగా అంటే మహాప్రభు వారి భక్తుల్లో కూడా ముఖ్యమైన భక్తులు ఉంటారన్నమాట. స్వరూప్ దామోదర్ గోస్వామి, రామానందరాయ, సారభ భట్టాచార్య. సో లీడర్స్ వాళ్ళు ఒక టీమ్స్ కింద తయారయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క సేవని నిర్దేశించుకొని ఒక ప్లాన్గా చేస్తారన్నమాట, రైట్. కొంతమంది నీళ్ళు తీసుకొస్తుంటారు, కొంతమంది బోర్ కొడుతూ ఉంటారు, కొంతమంది నీళ్ళు పడుతూ ఉంటారు, కొంతమంది తుడుస్తూ ఉంటారు, ఇవన్నీ అన్నమాట. సో ఈ విధంగా మనం చూడొచ్చు ద లీడర్స్, లీడర్స్ అనేవాళ్ళు ఏంటి, అందరు కలిసికట్టుగా ఆ సేవ చేస్తారన్నమాట. కాబట్టి నిజ జీవితంలో కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థ అన్నాక లీడర్స్ అనేవాళ్ళు కలిసికట్టుగా ఉండాలి. ఏ మందిరంలో అయితే లీడర్స్ అనేవాళ్ళు కలిసికట్టుగా సేవ చేస్తారో ఆ మందిరంలో ప్రగతిని ఎవరు ఆపలేరు, రైట్. సక్సెస్ ఆటోమేటికలీ ఫాలోస్ వేర్ దేర్ ఇస్ యూనిటీ. ఎక్కడైతే యూనిటీ ఐక్యత అనేది ఉంటుందో అక్కడ సక్సెస్ అంటే ఏంటది, తెలుగులో ఏమంటే సక్సెస్ అంటే విజయం. ఎక్కడైతే ఐక్యం అనేది ఉంటుందో లీడర్స్ మధ్యన అక్కడ విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా సేవ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది నీళ్లు మోస్తూ ఉంటారు, ఆ కొండని అందిస్తుంటారు, హాల్ ఇంకో పక్క కొండ అందిస్తుంటారు. కానీ వీళ్ళ మాటల్లో కంటిన్యూస్గా వాళ్ళు వేరే మాటలు మాడుకోరు, కృష్ణ కృష్ణ కంటిన్యూస్గా కృష్ణ కృష్ణ అంటే నీళ్ళు ఇవ్వాయి అనరు, కృష్ణ కృష్ణ అంటే నీళ్ళు ఇవ్వాలి, హరి హరి కృష్ణ కృష్ణ హరి హరి అనమాట. కంటిన్యూస్గా ప్రతి పదము కృష్ణ కృష్ణ అంటూ చేస్తూ ఉంటారన్నమాట ఎంతో ఉత్సాహంగా. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు కూడా నేను ఎంతో ఉత్సాహంగా చీపురు పట్టుకొని క్లీన్ చేయడం మొదలెడతారనమాట. అండ్ శ్రీ చైతన్య అంటే మహాప్రభు ఎలా ఉంటారు, తన ముడుకుల మీద కూర్చొని శుభ్రం చేస్తూ ఉంటారనమాట. అలా శుభ్రం చేస్తున్నప్పుడు మహాప్రభు కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట. ఏంటా నీళ్లు, అవి ఆనంద బాష్పాలు, టీయర్స్ ఆఫ్ ఎక్స్టసీ. ఎందుకు ఆనంద బాష్పాలు, ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్వయంగా అతను తెలుసు ఏం చేస్తున్నానని చెప్పి, ఏంటది ఈ గుండీచా మార్జనం అంటే స్వయం భగవంతుడు స్వయంగా ఇక్కడికి రాబోతున్నారు, ఇక్కడ ఆసీనుడు కాబోతున్నారు, కాబట్టి భగవంతుడు వచ్చి తన కృపని ప్రసాదించే ప్రదేశానికి రెడీ చేసే సేవ నాకు దక్కింది అనే భావం, అంటే ఒక భక్తుడు భావంలో ఉన్నారు కదా, భగవంతుడు రాధారాణి భావంలో ఉంటారు, భగవంతుడే కానీ భావం భగవంతుడు కాదు, భావము భక్తుడి భావం. కాబట్టి ఒక ఆదర్శవంతమైన భక్తుడు ఎలా ఉండాలనే భావం మహాప్రభు వారు ప్రదర్శించేవారు అన్నమాట. కాబట్టి యాజ్ ఎ ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తుడు అనేవాడు భగవంతుడు సేవ చిన్న సేవ అయినా కానీ పెద్ద సేవ అయినా కానీ ఏ సేవ అయినా సరే సేవ చేస్తున్నప్పుడు ఎంతో కృతజ్ఞతాభావంతో ఆనంద బాష్పాలు రాడుస్తూ ఉన్నారన్నమాట మహాప్రభుడు వారు. మనం కూడా మన ప్రెసిడెంట్ వచ్చి ప్రభు రేపు గుండీచా మార్జన్ నువ్వు రావాలి, నువ్వు వచ్చి సేవ చేయాలి అంటే మనం కూడా సేవ చేస్తాం, మనం కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. కానీ అవేం నీళ్ళు, కృతజ్ఞతాభావంతో వచ్చిన ఆనంద బాష్పాలు కాదు, మనకి టీర్స్ ఆఫ్ పెయిన్, అక్కడ టీర్స్ ఆఫ్ ఎక్స్టసీ మహాప్రభు విషయం. మన ఏంటి, నేనే దొరికానా, అనవసరంగా ప్రెసిడెంట్ ముందుకు వెళ్ళాను, తప్పదు ఏం చేస్తాం క్లీన్ చేయమన్నా చేయాలన్నమాట చెప్పి, ఎంతకీ క్లీన్ అవ్వట్లేదు ఇంకెంతసేపు అని చెప్పి, అంటే మనకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ ఆనందం ఒక దుఃఖంతో వస్తాయన్నమాట, నాకే ఎందుకు దొరికింది సేవ, పక్కడ గురించి దొరకలేదు, నేను కూడా హ్యాపీగా సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది, అనవసరంగా దొరికిపోయాను. మనం చాలాసార్లు ఈ విధంగా ఆలోచిస్తాం, అంటే ఒక సేవ వచ్చినప్పుడు ఆ సేవ అనే పదానికి ఉన్న విలువను మనం గుర్తించమన్నమాట, దాన్ని చాలా సులభంగా తీసుకుంటాము. కొన్నిసార్లు చెప్పాలంటే బయట వాళ్ళు ఇంకా దాన్ని విలువిస్తారు, అఫ్కోర్స్ వాళ్ళ జీవితంలో భగవంతుడు వాళ్ళకి అంత ప్రయారిటీ కాదు, ఎప్పుడో తప్ప రారు మందిరానికి, కానీ మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే భగవంతుడి మీద కొంచెం అంత వారికి కమిట్మెంట్ లేకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంటుందన్నమాట. చిన్న సేవ చేసినప్పుడు నాకు ఇవ్వండి అని చేస్తాం, కానీ కొన్నిసార్లు మనము ఎవరైతే ముఖ్యంగా శ్రవణం రెగ్యులర్గా శ్రవణం అనేది చెయ్యరో వాళ్ళు నెమ్మది నెమ్మదిగా భగవంతుని నామం యొక్క విలువ మర్చిపోతారు, భగవంతుని సేవ యొక్క విలువ మర్చిపోతారు అన్నమాట. అప్పుడేమవుతుంది, సేవ వాళ్ళ ఎదురుగా సేవ వచ్చినా సరే ఆ సేవని వినియోగించుకోరు, ఒకవేళ చేసినా సరే తప్పదు కదా అనే భావంలో చేస్తారు తప్ప నా అదృష్టం ఈ సేవ చేయడం అనేది నా అదృష్టం అనే భావం చాలాసార్లు ఉండదు అన్నమాట. ఎందుకది, ఫెమిలియారిటీ, మెటీరియల్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్, అతి పరిచయం వర్జయత అంటారు కదా, అలా అయిపోతుందన్నమాట, రైట్. సో కానీ మనము మనకు ఒక సేవ ఇప్పుడు కొన్నిసార్లు అడుగుతారన్నమాట, ప్రభు మర్సీ ఇవ్వండి మర్సీ ఇవ్వండి చెప్పి, అరే మర్సీ అంటే కృప, మర్సీ అంటే కృప, కృప అనేది ఎక్కడో ఉండదు, మనకు ఒక వైష్ణవుడు మనకి సేవ ఇస్తే ఆ సేవనే భగవంతుడు మనకిచ్చిన కృప. కృప అనేది వేరే ఏం కాదు. మనం అనిపిస్తుంది సరే మా అబ్బాయి ఐఐటి పాస్ అయితే కృప, మా అమ్మాయికి పెళ్లి సెట్లయితే కృప, లేకపోతే నాకు ప్రమోషన్ వస్తే అదే మర్సీ. ఇవి కాదు నిజమైన మర్సీ. ఈ మర్సీకి ఏముందండి, దేవతలు కూడా ఇవ్వగలరు. అదేమి నిన్ను జన్మ మృత్యువు నుంచి కాపాడలేదు, అదేది నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. అది నిజంగా అది నీ యొక్క వెల్ఫేర్ కాదు, శుభం కాకపోవచ్చు. కానీ భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకు కలిగింది అంటే అంతకు మించిన శుభం, అంతకు మించిన కృప ఇంకొకటి ఉండదు. కాబట్టి ఒక నిజమైన భక్తుడు అనేవాడు భగవంతుడికి సేవ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే అతను చేయగలగాలి, కానీ రెండు చేతులారా ఒడిసి పట్టుకుంటాడనమాట. అండ్ ఎవరైతే ఆ భావంలో కృతజ్ఞత భావంతో ఉత్సాహంగా ఒడిచి పట్టుకుంటారో భగవంతుడు కూడా అలాంటి వాళ్ళకే ఇస్తాడు. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మందిరంలోకి వెళ్ళినా సరే, ఏ కమ్యూనిటీకి వెళ్ళినా సరే, ఎవరికైతే సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఇంకా ఇంకా ఎక్కువ సేవలు వస్తూ ఉంటాయి, అవునా కదా. ఎవరైతే సేవ చేయగల ఖాళీ ఉంటారో వాళ్ళకి ఎవరు సేవ ఇవ్వరు. అదేంటి ప్రభుజీ, ఇతను ఆల్రెడీ బిజీగా ఉన్నాడు, ఇతను ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు సేవ ఇద్దాము, బిజీగా ఉన్నాడు ఎందుకు సేవ, ఆల్రెడీ ఇతను బిజీగా ఉన్నాడు కదా అని కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే అతను ఆల్రెడీ బిజీగా ఉన్నాడంటే అర్థం ఏంటి, అతను సిన్సియర్ కాబట్టి అతను ఆల్రెడీ సేవలు ఉన్నాయి. కానీ అవసరమైతే ఇంకొక సేవ ఇచ్చినా సరే అతను సిన్సియర్ కాబట్టి ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చేస్తాడు. కానీ ఖాళీగా ఉన్నాడంటే అర్థం ఏంటి, ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత రాహిత్యం, లేకపోతే యారోగెన్స్. యారోగెన్స్ అంటే గర్వం. గర్వం ఉన్నప్పుడు ఎవరు సర్వీస్ ఇవ్వరు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఖాళీగా ఉన్నా సరే సర్వీస్ ఇవ్వరు చాలాసార్లు. ఇది ఎక్కడైనా దిస్ ఇస్ జనరల్ లా. సో శ్రీ మహాప్రభు ఒక శుద్ధ భక్తుడిగా ఉదాహరణ స్థాపిస్తున్నారన్నమాట. ఏంటది, భగవంతుడు సేవకు మించిన అదృష్టం ఇంకోటి లేదు. భగవంతుడు సేవకుడు అని పిలిపించుకోవడం కన్నా గొప్ప పొజిషన్ ఇంకోటి లేదు. అది నిజమైన పొజిషన్ అనమాట. దాస్ అనేది నిజమైన పొజిషన్. ఇస్కోన్లో దీక్ష వచ్చాక అందరికీ ఆ పేరు వస్తుంది, చక్రధారి దాస్, సో అండ్ సో దాస్, వేణుధారి దాస్ అని అలాంటి పేర్లు వస్తాయన్నమాట. చాలాసార్లు అదొక మనం ఒక బిరుదు కింద చూస్తాం తప్ప అది బిరుదు కాదు, అది బాధ్యత. బిరుదు వేరు, బాధ్యత వేరును. బిరుదు అంటే అలంకారం అనమాట. సో దీక్ష వచ్చినప్పుడు పేర్లు మారుతాయి. హిస్ గ్రేస్ అంటారన్నమాట. హిస్ గ్రేస్ అంటే తెలుగులో ఏమంటారు, పూజ్యశ్రీ అంటారా, తెలియదు నాకు. సరే, హిస్ గ్రేస్ చక్రధారి దాస్ అంటే ముందు ఒక తోక హిస్ గ్రేస్ అన్నది, వెనకాల ఒక తోక చక్రధారి దాస్ అన్నది. సో ముందు ఒక తోక వెనకాల తోక అనమాట. సో కానీ ఇవేంటివి, ఇవి అలంకారాలు కాదు. ఇదొక భూషణ అలంకారం కాదు, అది అది బాధ్యత. అది ఒకసారి మనల్ని ఎవరైనా చక్రధారి దాస్ నా మన పేరు చూసినప్పుడు, నా గురువు నాకు ఈ పేరు పెట్టాడు, దాస్ అనే పేరు పెట్టాడు అంటే, దాస్ అంటే సేవకుడు, భగవంతుని దాసుని. కాబట్టి నేను నన్ను, నా గురువు నన్ను భగవంతుడు దాసుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చాడు. దీక్ష అనేది ఒక ప్రమోషన్, అది ఒక బాధ్యత. నాకు ఆ ప్రమోషన్ ఇచ్చి గురువు అంత పెద్ద బాధ్యత నా భుజాలను పెట్టాడు. ఏంటా బాధ్యత, భగవంతునికి సేవకుడుగా నన్ను నియుక్తుని చేశాడు. ఈ బాధ్యత నేను విస్మరించకూడదు. ఆ భావంలో మనకు ఉన్నప్పుడే మనం గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, రైట్? ఎనీహో, మహాప్రభు ఒక ఉదాహరణ స్థాపించారు. సో ఈ విధంగా భగవంతుడు పర్సనల్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆ మట్టి అంతటినీ, ఆ దుమ్ము ధూళి, ఆ ఇసుక రేణువులు అన్నిటినీ, ఆ చిన్న చిన్న గులకరాళ్ళు అన్నిటినీ పోగేస్తూ ఉన్నారనమాట. అండ్ మహాప్రభు అదే కాదు, తర్వాత మిగతా భక్తులు చెప్తారనమాట. ఏమంటారంటే, చూడండి అందరూ ఉత్సాహంగా సేవ చేయాలి. తను సేవ చేస్తున్నారు మహాప్రభు, భక్తులను కూడా ప్రేరణిస్తున్నా చెప్తారు. మహాప్రభు స్వయంగా చెప్తారు, నేను అందరిది చివరిగా వచ్చి అందరిది చూస్తాను, ఎవరెవరు ఎంత దుమ్ముని పోగేశారో అని చూస్తాను, ఎవరు ఎంత కష్టపడ్డారో అన్నది నాకు, వాళ్ళు ఎంత దుమ్ము పోగేశారో దాన్ని బట్టి నాకు తెలుస్తుందని చెప్తారన్నమాట. అంటే మహాప్రభు క్లియర్గా వాళ్ళని అవాల్యుయేషన్ చేస్తున్నారు. ఏంటి అవాల్యుయేషన్, ఎవరెవరు ఎంత దుమ్ము పోగేస్తున్నారో నేను చూస్తాను అంటారన్నమాట, రైట్? సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. కొన్నిసార్లు భక్తి అనేది హృదయానికి సంబంధించింది ప్రభు అంటారు. అంటే కొంతమంది ఎక్కువ సేవ చేసినంత మాత్రాన్ని ఎక్కువ భక్తి ఉందా, ఎక్కువ సేవ చేసినంత మాత్రాన్ని ఎక్కువ భక్త, అదేం కాదు. భక్తి అని హృదయంలో నాకు భగవంతుని చూడగానే కళ్ళని నీళ్ళు వస్తాయి కొంతమంది అంటూ ఉంటారన్నమాట. కాబట్టి చాలామంది నా దగ్గరకు వస్తారు, మామూలుగా కొత్త వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళు అంటారు స్వామీజీ నాకు కూడా 2016 నేను ఆ ద్వారకా మందిరం వెళ్ళినప్పుడు అప్పుడు భగవంతుని చూడగా నా కళ్ళు అంటే నీళ్ళు ఆగలేదు స్వామి, నా చేతులు మొత్తం, నా రోమాలు మొత్తం నిక్కు పొడుచుకుపోయాయి, నా రోమాలు నిక్కపడుచుకుపోయారు. కళ్ళంట నీళ్లు ధారాళంగా గంగానదులు ప్రవహిస్తున్నాయని చెప్పి అని వింటూ ఉంటాను. అంతా ఓకే కాబట్టి నాకు అర్థమైంది, నా నా కృష్ణుడే నా జీవము, కృష్ణుడే నా సర్వస్వము, కృష్ణుడే నా ప్రాణము. 100 రూపాయలు దానం ఇవ్వరాని ఆయన అంటే, అమ్మో 100 రూపాయలు ఇచ్చేస్తే ఇంకెవరు ఉందా, రేపొద్దున నా పిల్లల చదువులు, నా పిల్లల ఉద్యోగాలు, అంటే కృష్ణుడు నా ప్రాణం, కానీ కృష్ణుడి కోసం మనం ఏం సేవ చేయం. అది నిజమైన దట్ ఇస్ నాట్ యాక్చువల్లీ భక్తి. శ్రీల ప్రభుపాదుల వారు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఒక భారతీయుడు భగవంతుని మందిరంగా భగవంతుడి మందిరం ముందు వచ్చి క్లాస్ నడుస్తూ ఉంటుంది, క్లాస్ నడుస్తూ ఉంటుంది. అతను వచ్చి గట్టిగా అరవడం మొదలెడతాడు అనమాట, ఏడడం మొదలెడుతుంటాడు, అరవడం మొదలెడుతుంటాడు, అండ్ కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి, భగవంతునికి ఏదో ఫ్లయింగ్ కిసులు ఇస్తున్నాడు. ఆ ప్రెసిడెంట్ చూస్తాడనమాట, అతనికి అర్థం కాదు ఏం చేయాలి, ఈ వ్యక్తిని నియంత్రించాలా వద్ద అర్థం కాదు. ఎందుకంటే ఎందుకంటే ఒక సైడు ఒకవేళ అతను నిజంగా శుద్ధ భక్తుడైతే అపరాధం అయిపోతుంది, అలాగని వదిలేస్తే క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ప్రభుపాదుడు, ప్రభుపాదును ఆ ఇండియన్ జెంటిల్మ్యాన్ వచ్చి చాలా ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. కానీ కొన్ని కొన్ని శుద్ధ భక్తులు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు కళ్ళంటి నీళ్ళు కాచినంత మాత్రం తప్పని కాదు, కానీ కళ్ళంటి నీళ్ళు కాచినంత మాత్రం శుద్ధ భక్తులు కూడా కాదు. అడుగుతారు అనమాట, సో ప్రభుపాద్ నన్ను ఏం చేయమంటారని అడుగుతారు. దానికి ప్రభుపాద్ సింపుల్ నవ్వుతూ సమాధానం చెప్తారు, ఏం లేదు, ప్రభుపాద్ కర్ర పట్టుకుని నడిచేవాళ్ళు కదా, కర్ర పట్టుకుని నడిచేవారు కదా, ఆ కర్రను ఇస్తారు, కర్రను తీసుకొని చెప్పి. ఈ కర్రను తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ మనిషిని కొడుతున్నట్టుగా నటించు, కొట్టద్దు, అతని మీద కర్ర ఎత్తి కొట్టినట్టుగా నటించని చెప్పి. అతను నిజంగా శుద్ధ భక్తుడైతే ఆ పరవశంలో ఉన్నవాడికి చుట్టుపక్కల ఏమవుతుందో తెలియదు, తెలియదు కాబట్టి ఆ అరుస్తున్నారు, నీళ్ళంటి వస్తున్నాయన్నమాట. నిజంగా శుద్ధ భక్తుడైతే అదే నటిస్తున్నాడు అనుకోండి, నీ కర్రతో నేను నిన్ను చూసి పారిపోతాడంట అనమాట. వెంటనే ఆ ప్రజలను కర్ర తీసుకొని ఆ మందిరం అరుస్తూ ఉంటాడనమాట. అంటే ఆ మనిషి కొంచెం న్యూస్ పరిగెట్టుకుని ఆ కర్ర పట్టుకుని వస్తారు, ఇలా పట్టుకుని వస్తారనమాట. ఆ కర్రను చూడగానే ఆ మనిషి సారీ సారీ పారిపోతాడనమాట. సో దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఆర్టిఫిషియల్ ఇమిటేషన్. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ భావన, అంటే అనుకరించడం అనమాట. కాబట్టి దట్స్ నాట్ దిస్ థింగ్. నిజమైన మనము భాగవతంలో మనము మధ్యలీల 4వ అధ్యాయం మాధవేంద్రపురి వారి గొప్పతనం గురించి మనం చూసాము మొన్న. చీడ ఎక్కడ చెప్పాను అది, నేను చందన యాత్రలో చెప్పాను, రైట్. ప్రగాఢ ప్రేమేరయ్యి స్వభావ ఆచార్ నిజ దుఃఖ విఘ్నాధీర నాకొరిడే విచార్. ప్రగాఢ ప్రేమేరయ్యి స్వభావ ఆచార్ నిజ దుఃఖ విఘ్నాధీర నాకొరిడే విచార్. అంటే ఏంటి, ఒక వ్యక్తి నిజంగా భగవంతుని ప్రేమించిన వాడైతే అతడు భగవంతుని సేవ చేయడంలో నిజ దుఃఖ అంటే ఎంత కష్టమైనా సరే, విఘ్న ఎన్ని అవరోధాలు అయినా సరే అధీర అధైర్యపడకుండా ముందుకు సాగుతూ ఉంటాడనమాట. ఇది ఉత్తమమైన భక్తుడి యొక్క లక్షణం. కాబట్టి ఎవరైనా నేను భగవంతుని ప్రేమిస్తున్నాను అంటే ప్రేమ అంటే సేవ. ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాము, సేవే ప్రేమని వ్యక్తీకరించడం సేవ ద్వారా అనమాట. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, మీరు ఎంత భగవంతుని ప్రేమిస్తున్నారో నేను చూస్తాను. ఎలా చూస్తాను, మీరందరూ ఎంత మట్టిని పోగేస్తున్నారో దాన్ని బట్టి నేను చూస్తానని చెప్పి మహాప్రభు స్వయంగా అంటారనమాట, రైట్. సో అఫ్కోర్స్ భక్తి అంటే దాన్ని మనము ఎగ్జాక్ట్గా భౌతికంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయలేకపోవచ్చు. అంటే ఎంత సేఫ్ చేస్తే, ఎంత పని చేశాడు, ఎంత కలెక్షన్ చేశాడు, అది యాక్చువల్గా యాడిస్టిక్ కాదు. కానీ అది కూడా ఒక రకమైన యాడిస్టిక్కే, అంటే అది కూడా ఒక కొలమానమే. శ్రీ ప్రభుపాదుల వారు తన భక్తులకు ఎప్పుడు చెప్పేవారనమాట, పుస్తక వితరణ గురించి చెప్పినప్పుడు డబల్ చేయండి డబల్ చేయండి అని చెప్పి. ఏ భక్తులైతే ఎక్కువ పుస్తకాలు వితరణ చేసేవారో ప్రభుపాద వారికి ఎంతో ఆశీర్వదించేవారనమాట. ప్రభుపాద వారిని ప్రసన్నం చేసుకోవాలంటే సింపుల్ సూత్రం ఏంటది, నువ్వు ఎన్ని పుస్తకాలు వితరణ చేసావన్నదనమాట. ప్రభుపాద ఓపెన్గా చెప్పేవారు, ఏ మందిరం అయితే అన్నిటికన్నా ఎక్కువ పుస్తకాలు వితరణ చేస్తుందో నేను ఆ మందిరానికి వెళ్తాను, ఎక్కువ సమయం ఉంటానని చెప్పి. సిమిలర్గా ఏ భక్తులైతే ఎక్కువ పుస్తకాలు వితరణ చేసేవారు ప్రభుపాదకు ఎక్కువ సమయాన్ని ఇచ్చేవారు. అది స్వాభావికం, అది దట్ ఇస్ అ న్యాచురల్ థింగ్, రైట్. అది పార్షియాలిటీ కాదు అది. సో అలా అని చెప్పి కొంతమంది చేయలేకపోవచ్చు. ప్రభుపాద వారికి కూడా గౌరవించారు, వారికి కృప ఆశీర్వదించారు. కానీ ఎవరైతే చేయగలరో ప్రభుపాద వారిని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అనమాట, ఇంకా చేయండి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సో వ్యక్తిగతంగా మన జీవితంలో మనకేం అవసరం లేకపోవచ్చు, అంటే ప్రభుజీ జపం హరినామం చాలు, నాకేం అవసరం లేదని చెప్పి. కానీ ఒకసారి భగవంతుని విషయంలో వచ్చినప్పుడు మాత్రం మనం ఆత్మారామం కాకూడదు. ఆత్మారామం అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. పర్సనల్ లైఫ్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఓకే, ఓకే, మన సింపుల్ కిచిడి చాలు, ఏమొద్దు, ఎక్కువ కష్టపడే ఇష్టం లేదు నాకు, సింపుల్ పెరగడం చాలు. కానీ భగవంతు విషయంలో పెరగడం పెడతావా? లేదు, పంచభక్ష పరమాణాలు పెట్టాలి. సింపుల్ నాకు ప్రభు నాకు సింపుల్ ధోతి కుర్తా చాలు పోజు, ఏం వస్తుంది ఒక టవల్ చాలు పోజు. భగవంతునికి ఫస్ట్ క్లాస్ డ్రెస్సులు ఉండాలి, చిన్న రూమ్ చాలు పోజు, ఫైన్. భగవంతుని విషయంలో బెస్ట్ టెంపుల్ ఉండాలి. కాబట్టి భక్తుడు అనేవాడు తన విషయంలో తన గురించి నాకు కష్టపడ్డు అలా అని చెప్పి భక్తుడు కష్టపడ్డు అని కాదు, భగవంతుని కోసం ఎంత కష్టమైనా పడతాడనమాట. సో మహాప్రభు ఏం చెప్పారు, అందరు చెప్పారు నేను చూస్తానని చెప్పి. సో ఒక లీడర్ అనేవాడు, మహాప్రభు ఒక లీడర్ కింద ఉన్నారు ఇక్కడ. ఒక లీడర్ అనేవాళ్ళు తన ఎవరినైతే తను సంరక్షిస్తున్నారో వారు ప్రతి ఒక్కరికి సేవ దక్కాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎంతెంత సేవ చేస్తున్నారో స్వతహాగా తెలుసుకుంటారు, అందులో తప్పేం లేదు, రైట్. తర్వాత ఆ విధంగా మహాప్రభు స్వయంగా సేవ చేస్తున్నారు అండ్ భక్తులు చేస్తున్నారు. ఎవరైతే బాగా సేవ చేస్తున్నారు మహాప్రభు గమనిస్తుంటారు, ఎవరైతే బాగా సేవ చేస్తున్నారో మహాప్రభు వాళ్ళు చాలా మెచ్చుకుంటారు, వండర్ఫుల్, హరిబోల్ చాలా బాగా సేవ చేస్తున్నారు అని చెప్పి మహాప్రభు వాళ్ళు ఏమంటారు, మీరు వెళ్ళి మిగతా వాళ్ళకి కూడా కొంచెం మార్గనిర్దేశకం చేయండి, గైడ్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. అండ్ ఎవరైతే సేవలో కొంచెం జాప్యం జరుగుతుందో మహారాజు వారిని మహాప్రభు వారిని మందలిస్తారు కూడా. సేవా లోపం జరిగినప్పుడు మహాప్రభు వారిని స్వయంగా మందలిస్తారనమాట. ఇది ఇంకొక విషయం అనమాట. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే ఇది లెసన్ నెంబర్ 5, గుర్తుంచుకోండి. స్టోరీ చెప్పడం చాలా ఈజీనే, కానీ లెసన్స్, ఆ స్టోరీ నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలనేది ఇంకా ముఖ్యం. లెసన్ నెంబర్ 5 ఏంటంటే, చూడండి, భక్తి జీవితంలో చాలామంది ఉత్సాహంగా కృష్ణుడు సేవ చేయాలని కోరుకుంటారు, చాలామంది ఉంటారు. కానీ వాళ్ళలో అందరూ భక్తి జీవితంలో కన్సిస్టెంట్ అంటే తెలుగులో ఏమంటామంటే, అంటే ఒక లాంగ్ టర్మ్లో, అంటే లాంగ్ రన్లో చాలామంది సేవ చేయలేరనమాట. ఎందుకు చేయలేకపోతారంటే, సేవ భక్తుల సాంగత్యంలో, భక్తుల సమక్షంలో ఒక ఏనో లీడర్స్ ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో సేవ చేయాలంటే కేవలం ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఉత్సాహంతో పాటు ఇంకో రెండు విషయాలు కావాలన్నమాట. ఒకటి వినయం కావాలి, రెండోది సహనం కావాలి. సో ఉత్సాహంతో పాటు వినయము సహనము రెండు ఉంటేనే మనము నిరంతరంగా మనము కన్సిస్టెంట్గా సంవత్సరాల తరబడి సేవ చేయగలం. లేకపోతే ఏమవుతుంది, ఉత్సాహం ఉంటుంది, మనం ఒక సేవ చేస్తాం, మనిషైనా తప్పులు చేస్తాడు. తప్పులు చేసినప్పుడు ఇది తప్పు అని ఎవరో చెప్తారనమాట, ఒక లీడర్ అనేవాడు చెప్తాడు, ప్రభుజీ తప్పు, ఇలా చేయకూడదు, భగవంతుని సేవ అలా చేయాలి. ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పారు కదా, చైతన్య మహాప్రభు చెప్పారు, ఇలా తప్పు చేస్తున్నారు, ఇలా చేయొద్దు, ఇలా చేయండి, ఆ పక్కవాటు చూడండి, ఎలా చేస్తాను నేర్చుకోండి అని చెప్పి. ఆ భక్తులు, హే నేను పోన్లేని సేవ చేస్తూ వస్తే మీరు ఇంత మాట అంటారా, నేను హర్ట్, మీ హర్ట్ నేను వదిలేస్తున్నాను, నాకు సంబంధం లేదు, నేను నా ఇంట్లోకి వెళ్ళి జపం చేసుకుంటాను, నాకు ఎందుకు ఇవన్నీ, సేవ చేస్తుంది ఇలా అంటారా అని చెప్పి. అరే సేవ చేస్తున్నందుకు అంటలేదు, ఆ సేవని నువ్వు ఇంకొంచెం బాగా చేయడానికి అవసరమైన సలహా ఇస్తున్నారు. ఆ సలహా నాకు వద్దు అంటే ఇంకా నీకు ఒక లీడర్ కింద ఉండే మాటకి అర్థమే ఉండదు. ఇంకా చూడండి, నేను మొన్న రీసెంట్గా ఒక ఎపిసోడ్ అయింది, నేను చాలా ఆలోచించాను అనమాట. ఉదాహరణ గుర్తుకొచ్చింది, జపం చేస్తున్నప్పుడు నాకు కళ్ళది ఒక పువ్వు కనిపించింది అనమాట. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక పువ్వు ఉంటుంది, గులాబీ పువ్వు. సో గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో సుగంధం వస్తుంది, అవునా కదా, గులాబీ చెట్టుకు వస్తుంది అనమాట. కానీ ఆ చెట్టుకి కానీ ఆ పువ్వు కానీ సార్థకత ఏంటి? ఆ పువ్వుని తెంపి భగవంతుని చరణ పాదాల ముందు పెట్టినప్పుడు అప్పుడు ఆ పువ్వు జన్మకి సార్థకత. అంతేగాని ఆ పువ్వు ఆ చెట్టుకే ఉండిపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత దాని అందం పోతుంది, దాని వాసన పోతుంది, నెమ్మదిగా వాడిపోతుంది, లేదా రెప్పలు వీడిపోతాయి, చచ్చిపోతుంది ఆ పువ్వు, అవునా కదా, రైట్. కానీ ఆ పువ్వును తెంపి భగవంతుని ముందు పెడితే ఆ పువ్వు జన్మకే సార్థకత అనమాట. కానీ అలా అవ్వాలంటే ఏం చేయాలి, ఒక మనిషి తెంపాలి, తెంపినప్పుడు దాన్ని ఆ చెట్టు నుంచి వేరు చేస్తామన్నమాట. ఒక నొప్పి ఉంటుంది, అని సపరేట్ సంథింగ్, దేర్ ఇస్ ఎ పెయిన్. ఆ నొప్పిని భరించగలిగినప్పుడు అప్పుడు ఆ పువ్వు భగవంతుని చరణ పాదాల దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనందరం కూడా మన కర్మానుసారంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క స్కిల్స్ వస్తాయి మనందరికి కూడా. ఆ టాలెంట్స్, స్కిల్స్ అనేవి పువ్వు లాంటిది అనమాట. దాన్ని ఒక నాయకుడు అనేవాడు, ఒక భక్తుడు అనేవాడు, ఒక లీడర్ అనేవాడు, ఆ సేవని గురువు అనేవాడు, ముఖ్యంగా సింపుల్ చెప్పిన గురువు, ఒక గురువు అనేవాడు ఆ యొక్క శిష్యుడు యొక్క టాలెంట్ని, ఆ స్కిల్స్ని భగవంతుని సేవలో వినియోగించి ఆ భక్తుడు ఉద్ధరింపబడేలా కోరుకుంటాడనమాట. కానీ ఆ ప్రయత్నంలో అతనికి కొన్నిసార్లు తప్పుని చెప్పాలి. కానీ ఎవరైతే అది మనము అంటే ఆ వినయం అనేది హృదయంలో లేనప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ముట్టుకుంటే ముడిచిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పువ్వు దాన్ని ముట్టుకుంటే ముడిచిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ముట్టుకోమన్నమాట, దాన్ని తెంపం, తెంపుతుంటే ఏడుస్తుంది, ముడిచిపోతుంది, అప్పుడు దాన్ని వేరే పువ్వుగా కలిపిపోతాం అన్నమాట. అదేవిధంగా ఒక వ్యక్తిని ట్రైనింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలా 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 లైన్లో పెట్టాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి వినయం ఉన్నప్పుడే మనకి ఒక వైష్ణవుడు చెప్పినప్పుడు దాన్ని సక్రమంగా తీసుకుంటాము, దాన్ని అంటే నా మంచిగా చెప్తున్నారని తీసుకుంటాము, అప్పుడు మనల్ని మనం మార్చుకుంటాము, అప్పుడు మన టాలెంట్స్ మన స్కిల్స్ సంపూర్ణంగా భగవంతుని సేవలో వినియోగింపబడతాయి. లేకపోతే నీకు ఎంత టాలెంట్ అని ఉండి, ఎంత టాలెంట్ ఉంది, ఎంత స్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వినయం అనేది హృదయంలో లేదు, అప్పుడు ఎవ్వరు నీకు సేవ ఎవ్వరు నిన్ను సేవలో వినియోగించరు, భయపడతారనమాట. ఒక విషయం చెప్పానంటే వెంటనే ముడిచిపోయినప్పుడు చెప్పడానికే భయపడతామన్నమాట. కాబట్టి శ్రీ చైతన్య మహర్షి ప్రభుపాదులు వారు చూడండి, ప్రభుపాదులు వారు ఇస్కాన్లో ఎవరు ఇంత పెద్ద సంస్థ అయిందంటే హూ ఆర్ ద లీడర్స్, తమాల్ కృష్ణ మహారాజ్, గిరిరాజ్ మహారాజ్, శ్యామ్ సుందర్ ప్రభు, అంటే యమునా మాతాజీ చెప్పండి ఫ్రంట్ లైన్ లీడర్స్ అనుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ ఎంత సేవ చేశారను మొత్తం ఇస్కాన్ ప్రపంచం మొత్తం వ్యాప్తింపబడడానికి వీళ్ళలో వీళ్ళు అగ్రగణ్యులు అనమాట. దే ఆర్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ టీ అని అంటే ప్రైమ్ ఫ్రంట్ లైన్ డివోటీస్. వీళ్ళందరి జీవితాల్లో కామన్ విషయాన్ని గమనించండి, వీళ్ళందరి విషయాల్లో కామన్ విషయం గమనించినట్లయితే మీరు చూడొచ్చు ఏంటంటే, శ్రీల ప్రభుపాదులు వారు తన దగ్గర కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారనమాట, టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిసైపుల్స్. కానీ వీళ్ళందరిలోకి అత్యంత ఎక్కువ ప్రభుపాదుల వారు మందలించింది వీరి నలుగురిని, ఈ నలుగురు ఐదుగురినే. అందరికన్నా ఎక్కువ వీళ్ళనే ప్రభుపాదులు మందలించారనమాట. ఎందుకంటే వాళ్ళు బాధ్యత తీసుకునేవారు, ఆ బాధ్యత తీసుకుని తప్పులు చేసినప్పుడు ప్రభుపాదు మందలించారు. కానీ ప్రభుపాదు వారు మందలించినా సరే వాళ్ళు దాన్ని మహాప్రసాదంగా స్వీకరించారు, ఆ భావంలో స్వీకరించారు. కాబట్టి ప్రభుపాదుల వారు కూడా ఎంతో ధైర్యంగా చెప్పేవారు, అండ్ ప్రభుపాదు వారి హృదయం ఎంతో ఆనందపడేది అనమాట. తద్వారా ఏమైంది, గురువు యొక్క కృప, ఎవరు ఏ శిష్యుడైతే గురువు ఇచ్చిన విమర్శని సక్రమంగా తీసుకుంటాడో, సక్రమంగా తీసుకొని అది నా మంచి కోసం అని చెప్పి గురువు పట్ల ఇంకొంచెం కృతజ్ఞతాభావం చూపిస్తాడో, అటువంటి శిష్యుడికి గురువు యొక్క కృప అపారంగా వస్తుందన్నమాట. అండ్ అటువంటి వ్యక్తులు అసాధ్యాలని సుసాధ్యం చేస్తాడు. తమాల్ కృష్ణ మహారాజ్కి మించిన ఉదాహరణ ఇంకోటి లేదు. తమాల్ కృష్ణ మహారాజ్ అమెరికాలో ఉన్నప్పుడు, సమయం కావస్తుంది, అమెరికాలో ఉన్నప్పుడు సంకీర్తన బుక్ డిస్ట్రిబ్యూషన్, రాధా దామోదర్ బస్ పార్టీ స్థాపిస్తారనమాట. అంటే అప్పట్లో ఇస్కాన్లో పుస్తక వితరణ అనే కాన్సెప్ట్ లేదు, స్టార్ట్ చేసింది వాళ్ళు. అండ్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, ఒక 2-3 సంవత్సరాల్లోనే తమాల్ కృష్ణ మహారాజ్ మొత్తం అమెరికాలో మొత్తము కొన్ని కోట్ల పుస్తకాలు పనిచేస్తారనమాట. అంటే ఇస్కాన్ చరిత్రలో, ఇస్కాన్ చరిత్ర కాదు, మన సనాతన ధర్మ చరిత్రలోనే మన యొక్క ధర్మం, హైందవ ధర్మ గ్రంథాలు అన్ని కోట్ల గ్రంథాలు వితరణ అనే కాన్సెప్ట్ లేదు, అంత రికార్డ్ అనమాట తమాల్ కృష్ణ మహారాజ్ చేస్తారు. కానీ ఆ ప్రక్రియలు ఏమవుతుందంటే ప్రభుపాద కూడా ఎంతో ఆనందం ఇస్తుంది. కానీ ఆ ప్రక్రియలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి టెంపుల్లో ఉన్న బ్రహ్మచారులు అందరూ నాకు ఈ టెంపుల్లో వద్దు, నేను కూడా తమాల్ కృష్ణ మహారాజ్ బస్ పార్టీలో జాయిన్ అయిపోతానని చెప్పి ప్రతి టెంపుల్లో భక్తులందరూ ఖాళీ అయిపోయేవాళ్ళు అనమాట. ఆ ప్రెసిడెంట్ని వదిలేసే వాళ్ళు బస్ పార్టీలో జాయిన్ అయిపోయేవారు అనమాట. దాంతో అందరు ప్రెసిడెంట్లు డిస్టర్బ్ అయ్యారు. ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ తమాల్ కృష్ణ మహారాజ్ మా ఏరియాలో వచ్చి పుస్తకాలు పంచుతున్నారు, మా మందిరంలో భక్తులందరూ టెంపుల్ సర్వీసులు చేయడం మానేసి మహారాజుతో పాటు పుస్తక వితరణకి వెళ్ళిపోతున్నారు, మందిరంలో సేవలు అవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తారనమాట. తమాల్ కృష్ణ మహారాజ్ తప్పేం లేదు, అలాగని చెప్పి ప్రెసిడెంట్లు తప్పు కూడా లేదు, వాళ్ళు కూడా పాపం చేయాలి కదా, మందిరం సేవలు చేయాలి. కానీ భక్తులు ప్రేరణ పొందట్లేదు, వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్. ప్రభుపాద దగ్గరకు వస్తుంది ఆ కేసు, ప్రభుపాద దగ్గరకు చెప్తారనమాట, ప్రభుపాద తమాల్ కృష్ణ మహారాజ్ పిలుస్తారనమాట. చూడండి, ఇప్పుడు ప్రభుపాద్ ఇద్దరు తన శిష్యులే, ఆ ప్రెసిడెంట్ తన శిష్యుడే, తమాల్ కృష్ణ మహారాజ్ శిష్యుడే, వాళ్ళు కూడా కృష్ణుడి కోసమే కష్టపడుతున్నారు. కంప్లైంట్ చేశారన్నా కృష్ణుడి కోసమే కంప్లైంట్ చేశారు, తన కోసం చేయలేదు. తమాల్ కృష్ణ మహారాజ్ కూడా కృష్ణుడి కోసం పుస్తకాలు పంచుతున్నాడు. కానీ ఇక్కడ ఎవరిని ఆపాలి, ప్రెసిడెంట్ని ఊరుకోమన్నాలా, తమాల్ కృష్ణ మహారాజ్ని ఆపాలా? సో ప్రభుపాద చెప్తారనమాట, చూడండి నువ్వు చేస్తున్న సేవ మంచి సర్వీస్ని, కానీ భక్తులు డిస్టర్బ్ అవుతున్నారు, ప్రెసిడెంట్లు డిస్టర్బ్ అవుతున్నారు. తమాల్ కృష్ణ మహారాజ్ అయితే నన్ను ఏం చేయమంటారు ప్రభుపాద అని చెప్పి, నువ్వు ఈ సంకీర్తన బస్ పాటి ఆపే అంటారనమాట. ఐ మీన్ అన్బిలీవబుల్. తమాలకృష్ణ మహారాజ్ నెంబర్ టూ పొజిషన్లో ఉంటారు, నెంబర్ టూ ప్రభుపాద్ నెంబర్ వన్ అయితే తమాలకృష్ణ నెంబర్ టూలో ఉంటారనమాట. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇస్కాన్ చరిత్ర ప్రపంచ ఇస్కానే కాదు చరిత్రలోనే చేయలేనంత పుస్తకం చేశారు, అంత మంచి పేరు తీసుకొచ్చారు, అంత సక్సెస్ఫుల్, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నువ్వు మానే నువ్వు తగ్గిపో అంటే ఇంక ఇస్కాన్లో చులకన అయిపోయారు కదా. ఓ ప్రభుపా తమలకృష్ణ మహారాజ్ తప్పని చెప్పేశారు, అతను ఆపేమన్నారు అని చెప్పి. కానీ తమలకృష్ణ మహారాజ్ మీరు ఆపేమంటారా, ఆపేస్తాను. ప్రభుపా చెప్తారు ఆపే అంటారనమాట. ఏం చేయమని చైనాకి వెళ్ళిపోనా, ఇంక ఇంకేం పడలేదు అంటే చైనాకి వెళ్ళి ప్రచారం చేయంటారనమాట. చైనాలో అంతవరకు హిందూ ధర్మం సున్నా. చైనాలో ప్రచారం చేయడం అన్నది ఈ ప్రపంచం మొత్తం చరిత్రపటం మొత్తం మీదకి చైనాలో ప్రచారం చేయడం అత్యంత కష్టం. అలాంటి ప్రదేశానికి ప్రభుపాదని వెళ్ళు అంటారనమాట. ఎక్కడి నుంచి అక్కడ పంపించారు. కానీ తమాలకృష్ణ మహారాజ్ సరే ప్రభుపాద మీరు ఏం చెప్తే అది అనమాట. హ్యాట్స్ ఆఫ్ అంటే తలుచుకుంటేనే రోమాలు లెక్కపరుచుకుంటాయన్నమాట. అలా వెళ్తారు కానీ గురువు యొక్క కృప దొరికింది. అంటే ప్రభుపాద తమాలకృష్ణ మహారాజ్ ఎందుకు చెప్పారు, ఎందుకంటే తమాలకృష్ణ మహారాజ్ అని స్వీకరించగలడు కాబట్టి. రైట్, ఒక శిష్యుడు అనేవాడికి అంటే ఇఫ్ ఎ డిసైపుల్ ఈజ్ కన్సిడర్డ్ ట్రస్ట్ వర్తీ బై ఎ గురు, తెలుగులో సరిగ్గా చెప్పలేనేమో, అంటే ఒక గురువు అని ఒక గురువు ఒక శిష్యుణ్ణి నమ్మకస్తుడు, నేను ఒక మాట చెప్పినా సరే సరిగ్గా అర్థం చేసుకుంటాడు, నా మాట జమదారుడు అనే నమ్మకాన్ని ఏ శిష్యుడైతే కలిగించుకుంటాడో అటువంటి శిష్యుడి యొక్క జన్మ ధన్యం. సో తమాలకృష్ణ మహారాజ్ జన్మ ధన్యం అనమాట. ప్రభుపాద్ అంత నమ్మకం మహారాజ్ మీద, అంటే అంత పెద్ద త్యాగం చేయమన్నా సరే విడిచిపెట్టేశారనమాట. మనం మందిరం విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడం చాలాసార్లు అంటుకుపోతాం అనమాట. అలాంటిది తమాలకృష్ణ మహారాజ్ అంత చేశారనమాట. సో అందుకనే ప్రభుపాద వారి అన్లిమిటెడ్ మర్సీ దొరికింది తమాలకృష్ణ మహారాజ్కి. అందుకే తమాలకృష్ణ మహారాజ్ తర్వాత ఏం చేయగలిగారు, చైనాలో అసలు ఆ హిందూ ధర్మం అంటే కృష్ణ అనే పేరే వినిపడి ఉండదు, అలాంటి చైనాలో కొన్ని వందల వేల మంది శిష్యు భక్తుల్ని తయారు చేశారనమాట. ఈరోజు చైనాలో ఎంతమంది భక్తులు ఉన్నారు, అందరూ గొప్ప ఉంది ప్రభుజీ, భారతదేశంలో కూడా భక్తులు ఉన్నారు కంటే, అరే చైనాలో ఈరోజు కూడా కృష్ణుడి పేరు చెప్తే అరెస్ట్ చేస్తారనమాట. అంటే అలాంటి ప్రదేశంలో కూడా కొన్ని ఎన్ని వేల మంది భక్తులు అండర్గ్రౌండ్లో తయారయ్యారంటే తమాలకృష్ణ మహారాజ్ కృషి. ఎలా చేసి సాధ్యమైంది అది, అసాధ్యం అది సుసాధ్యమైంది. ఎలాగా, అతనికి అంత ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రభుపాదుల వారి కృప, గురువు కృప వలన అంత శక్తి వచ్చింది. ఆ గురువు కృప ఎందుకు అతనికి ఎందుకు వచ్చింది, అతనికి ఎందుకు వచ్చిందంటే గురువు నమ్మకాన్ని గెలుచుకున్నాడు కాబట్టి. ఎందుకంటే గురువు నమ్మకాన్ని ఎలా ఎవరు గెలుచుకుంటారు, తను చెప్పిన మాట జమదాటి శిష్యుడు తన మనస్సు గురువు మనసును గెలుచుకుంటాడు అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వినయం అనేది చాలా ముఖ్యం అనమాట. ఆ వినయం లేనప్పుడు టచ్ మీ నాట్, దూరం దూరంగా వెళ్తాం, కొంచెం ముందుకు వెళ్తాం తప్ప నిజంగా మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ ముందుకు వెళ్ళలేము అని కన్సిస్టెంట్గా పనిచేయలేము. ఎందుకంటే చాలామంది వస్తారు, భక్తులకు వస్తారు, కొంచెం సేవ చేస్తారు, కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అవుతుంది అనమాట. తన తప్పవచ్చు, పక్కవాడు తప్పవచ్చు, తప్పు ఎవరిదైనా సరే మనకేదో ఎదురు దెబ్బ తగులుతుంది, దండం పెట్టేస్తాము, ఇంకా ఆ మందిరం వైపు చూడడం అనమాట. అది కనిష్ట స్థాయి, అది కాదు. భక్తి జీవితంలో అవసరం నాది అనుకున్నప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు తగినా ముందుకెళ్ళాలి. అండ్ మనను గురువు అనేవాడు మన మంచి గురించే చెప్తున్నాడని తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు చాలా ధైర్యంగా ఆ భక్తులు మందలించారు. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో మందలించారు. ఎందుకంటే మహాప్రభుకి వాళ్ళ మీద నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే మందలిస్తారు, ప్రేమ లేనప్పుడు మందలించరు. అది రైట్, ఎనీహో చాలా ముందుకు వెళ్ళిపోయాం. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఎవరైతే కొంచెం ఇన్అటెంటివ్ అంటే అశ్రద్ధగా అజాగ్రత్తగా క్లీన్ చేసిన, అంటే సరిగ్గా క్లీన్ చేయట్లేదు, కొంచెం కొంచెం మట్టి ఉండిపోతుంది, అప్పుడు మహాప్రభు ఏం చెప్పారు వాళ్ళని కొంచెం మందలించే సరిగ్గా చేయండి అని చెప్పి మహాప్రభు వారు మందలిస్తారనమాట. అంటే ఎవరైతే బాగా చేస్తున్నారో వారు మహాప్రభులు వారు చాలా చాలా మెచ్చుకుంటారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మహాప్రభు ఉంటారు, అందరూ మీ మీది ఆ మట్టిని కొంచెం గుట్ట కింద పేర్చండి అంటారు. మహాప్రభు కూడా తన మట్టిని గుట్ట కింద పేరుస్తారనమాట. ఆయన తర్వాత అందరు చూస్తారు, అందరూ తమ గుట్టని ఒక దగ్గర ఒక పైలు చేస్తారు అందరు భక్తులు. ఆయన మహాప్రభు కానీ అందరు భక్తులు ఎంత మట్టి సేకరిస్తారో మహాప్రభు ఒక్కరే అంతకన్నా ఎక్కువ మట్టిని సేకరిస్తారనమాట శ్రీ చైతన్య మహాప్రభు. తర్వాత మట్టి అంతా పారబోస్తారు. తర్వాత మహాప్రభు ఎక్కడైతే ఆ సోనా బేది అంటే ఎక్కడైతే గుండుజా మందిరంలో భగవంతుని విగ్రహాలు స్థాపింపబడతాయో దాన్ని మహాప్రభు స్వయంగా క్లీన్ చేస్తారనమాట. తర్వాత ఫస్ట్ రౌండ్ క్లీనింగ్ అయిపోతుంది, అది మహాప్రభు అంటారు ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేయండి అంటారనమాట. సెకండ్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, మహాప్రభు లేదు మళ్ళీ క్లీన్ చేయంట అన్నమాట. అంటే ఈసారి మళ్ళీ క్లీనింగ్ దేనికోసము? ఎందుకంటే మొదటిసారి స్థూల గ్రాస్ డస్ట్ పార్టికల్స్, దాన్ని తెలుగులో ఏమంటారు, స్థూల దుమ్ము ధూళి అంటే రాళ్ళు రప్పలు పెద్ద పెద్దవి అవి మొదటి రౌండ్ వస్తాయి. రెండో రౌండ్ ఏంటంటే చిన్న చిన్న రేణువులు మట్టి దుమ్ము అవి సెకండ్ రౌండ్ అనమాట. సో సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ క్లీన్ చేయమంటారనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే రెండుసార్లు ఎందుకు క్లీన్ చేస్తారంటే మన జీవితం మన హృదయం కూడా అంతే. యాక్చువల్గా గుండిచ మార్జనం అనేది ఏంటది, ఈ గుండిచ మార్జనం ద్వారా మహాప్రభు మన హృదయాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలో చెప్తున్నారు. యాక్చువల్గా దిస్ హోల్ గుండిచ మార్జన్ ఇస్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్. సో హృదయాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి, హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. రెండు రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటది, స్థూల వ్యర్థాలని తొలగించడం. అంటే మన హృదయాల్లో కూడా మనం చాలా, ఇప్పుడు భక్తిలో రాకముందు మనకు చాలా వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు ఉండే ఉంటాయి, చాలా తప్పులు చేసే ఉంటాము. అండ్ భక్తిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే మానేస్తాం, ఈ నాలుగు నియమాలు మానేస్తాం. అంటే ఈ సరేను మద్యము, మాంసాహారము, జూదము, అను పరస్త్రీ అన్నీ పక్కన పెట్టేస్తాం అనమాట. అది చాలామంది ఒక సంవత్సరం లోపలే అన్ని అలవాట్లు మానేస్తారు. చాలామంది సంవత్సరం కూడా పట్టదు, ఒక నెల రోజుల్లో మానేస్తారనమాట. ఎందుకంటే భక్తులు భగవంతుని సేవ, భగవంతుని ప్రసాదం, భగవంతుని నామం, భగవంతుని కథ, వీటికి ఒక్కసారి రుచి మరిగిన వ్యక్తి తప్పు చేయలేడు అంతే. కాబట్టి ఈ పాప జీవితాన్ని పక్కన పెట్టేస్తాడనమాట. ఎంతోమంది లక్ష వేల మందిని చూశాను నేను నాతో కలిపి. సో ఇది మొదటి రౌండ్ క్లీనింగ్ అనమాట, అది ఈజీగా అయిపోతుంది. కానీ రెండో రౌండ్ క్లీనింగ్ చూసారు, అదేంటది సూక్ష్మ డస్ట్, అంటే చేతితో ఇలా, అంటే చేతి ఇలా అంటే కొంచెం డస్ట్ చేతి కొంచెం కలర్ మారుతుంది. అంటే అది తుడడం చాలా కష్టం, గుడ్డతో తుడాలన్నమాట దాన్ని, అవునా కదా. అది సెకండ్ రౌండ్ క్లీనింగ్. అంటే అదేంటంటే మన హృదయంలో ఉన్న అనర్థాలు, కామము, క్రోధము, లోభము, ఇవి అంత ఈజీ కనిపించవు. దీని క్లీనింగ్కి చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట, లైఫ్ టైం ప్రాసెస్ ఇది, అనర్థ నివృత్తి. స్థూలమైన అనర్థాలు, తప్పులు, అవన్నీ పాపపు వాటిని వదిలేస్తాం, వీటి టైం పడుతుంది. కానీ మహాప్రభు ఏమి చెప్తున్నారు, రెండో రౌండ్ కూడా క్లీన్ చేయండి అంటున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్, రైట్. అక్కడ అది అవసరం కూడా. అలా రెండుసార్లు క్లీన్ చేస్తారు భక్తులందరూ. ఆ తర్వాత ఏమవుతుంది, వెంటనే నెక్స్ట్ టీం రెడీ అవుతుంది అనమాట. వాళ్ళు ఏంటది, వాటర్ తీసుకొచ్చే టీం అనమాట. అందరూ సరే వాటర్ అంటారు, అందరు వాటర్ వస్తారనమాట. అప్పుడు వాటర్ ఏం చేస్తారు, తోస్తారు అనమాట. కానీ ఫస్ట్ ఎలా క్లీన్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు, ఈవెన్ క్లీనింగ్ కూడా మొదట సీలింగ్ క్లీన్ చేస్తారు, సీలింగ్ క్లీన్ చేస్తారు, తర్వాత గోడలు క్లీన్ చేస్తారు, తర్వాత ఫ్లోర్ క్లీన్ చేస్తారు. అంటే ఒక క్రమబద్ధంగా చేస్తారు తప్ప అడ్డదిడ్డంగా చేయరు. మహాప్రభు ఏరియా, సరే నువ్వు ఈ ఏరియా తీసుకో, నువ్వు ఈ ఏరియా అని చెప్పి, రైట్. అప్పుడు నీళ్ళు కూడా అంతకు ముందు సీలింగ్కి వేస్తారనమాట, వేస్తారు, తర్వాత గోడలకి వేస్తారు, తర్వాత కిందకి వేస్తారు. వేసిన తర్వాత మొత్తం మళ్ళీ చీపురుతో మొత్తము క్లీన్ చేస్తారనమాట. అలా చేస్తున్నప్పుడు, అలాగ టెంపుల్ హాల్ క్లీన్ అవుతున్నప్పుడు దాంతోపాటు భగవంతుని యొక్క అశ్రువులు కూడా కంటిన్యూస్గా జారుతూ ఉంటాయన్నమాట. అందరు భక్తులు హరి కృష్ణ కృష్ణ అని చెప్పి జపం చేస్తూ ఉంటారు. సో ఏది నీళ్ళో, ఏది ఇంద్రధమ సరోవర్ నీళ్ళో, ఏది మహాప్రభు గారి కన్నీళ్ళు కూడా తెలియనంత కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట మహాప్రభుకి. అలా క్లీన్ చేస్తూ ఉంటారు, మొత్తం టెంపుల్ మొత్తం క్లీన్ అయిపోతుంది. బోల్డ్ అంత వాటర్ బయటకు వస్తుంది అనమాట, గంగానది ప్రవహిస్తుంది అని అంత వాటర్ వస్తుంది అనమాట. భక్తులు కూడా ఏంటది, వాటర్ అనమాట, ఒక నీళ్ళు తోడుతూ ఉన్నారు, అందిస్తున్నారు, వీడు పక్కవాడికి అందిస్తాడు, వాడు పక్కవాడికి అందిస్తుంటాడు, అలా అందిస్తూ ఉంటారనమాట. కంటిన్యూ కృష్ణ 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 అని చెప్పి ఎంతో ఉత్సాహంగా సేవ చేస్తూ ఉంటారనమాట. ఎంత ఉత్సాహంగా చేస్తుంటారంటే ఆడుతూ పాడుతూ అనమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే ఉత్సాహం చాలా ముఖ్యం. ఆ ఉత్సాహం అనేది లీడర్తో స్టార్ట్ అవ్వాలి. లీడర్ ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ టీం కూడా ఉత్సాహంగా ఉంటారు. ఎంత కష్టమైనా సరే తెలియదు అనమాట. ప్రభుపాద సమయంలో అదే మనం చూసామన్నమాట. సో ఉత్సాహం అనేది లైఫ్ లైన్. మా గురుమారా చెప్తారు ఒక విషయం అంటారు, నువ్వు ఒక వైష్ణవుడికి, పక్క భక్తుడికి, తోటి భక్తుడికి చేయగలిగిన నిజమైన సేవ ఏంటి, అతి గొప్ప సేవ ఏంటి అని అడుగుతారనమాట. తర్వాత మహారాజ్ స్వయంగా సమాధానం చెప్తారు రాధనాథ స్వామి. ఏమంటారంటే, ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ అదర్ డివోటెడ్ టు బికమ్ ఎంతూజియాస్టిక్ ఇన్ ఈ సర్వీస్, ఎదుటి వ్యక్తి భక్తి జీవితంలో, సాధనలో, సేవలో నువ్వు ప్రేరణ ఇవ్వగలిగితే అది ఆ భక్తుడికి నువ్వు చేయగలిగిన అత్యుత్తమమైన సేవ అంటారు. అంటే ఎదుటి భక్తుల్ని మనకి వాళ్ళ భక్తి జీవితంలో మనం ప్రేరణ ఇవ్వగలగాలన్నమాట. కానీ ఎలా ప్రేరణ ఇవ్వగలము, ప్రేరణ ఇవ్వాలంటే ముందు మనం ప్రేరణ పొందాలి, ముందు మనం ఉత్సాహం చూపించాలి. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు మన తోటి వాళ్ళు కూడా ఎంత ఉత్సాహంగా ఉంటారు. జయానంద్ ప్రభు ఉదాహరణ అనమాట. జయానంద్ ప్రభు లాస్ ఏంజలస్ టెంపుల్ ప్రెసిడెంట్ ఆయన, మందిర అధ్యక్షుడు ఆయన. కానీ పేరుకు అధ్యక్షుడు కానీ ఎలా ఉండేవారంటే తెల్లవారు నుంచి రాత్రి వరకు నిరంతరం సేవ చేసేవారు అన్నమాట. అతను అతనికి సాంగత్యం అతను సాంగత్యం కావాలంటే ఏం చేయాలి, నువ్వు కూడా అతని పక్కన పోతే సేవ చేయాలి. సెపరేట్గా టైం అంటే ఉండదానికి ఇంకా, అంటే రోజంతా సేవ చేస్తుంటారు. అంటే చివరికి జనాలు ప్రసాదం తీసుకొని ఆ డస్ట్బిన్లు కూడా స్వయంగా కడిగేవారనమాట. డస్ట్బిన్లు కూడా అంత ఎత్తి పాలిథిన్లో ప్యాక్ చేసేవారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవారనమాట, వాళ్ళు చూసేవారు. అలా కంటిన్యూస్గా కీర్తన పాడుతూ ఉండేవారు, కీర్తన పాడుతూ ఉండేవారు. పక్కన వాడు ఉంటే పక్క వాడికి భగవంతుడు చెప్తూ ఉండేవారు అనమాట, రైట్. అండ్ డస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు, అరే ఈ మందిరంలో ఒక స్వీపర్, ఒక క్లీనర్, దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు, ఒక తుడిచేవాడు మన, ఒక క్లీనర్ స్వీపరే ఎంత ఆనందంగా ఉన్నప్పుడు మందిరంలో మిగతా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అని చెప్పి బయట వాళ్ళు ఆశ్చర్యపోయేవారనమాట, రైట్. కానీ వాస్తవం ఏంటి, అతను క్లీనర్ కాదు, అతను మందిర అధ్యక్షుడు. అధ్యక్షుడు అయినా సరే ఈ సేవ ఆ సేవ అని లేదు, ఆ క్షణానికి ఏ సేవ అవసరమైతే ఆ సేవ అవసరం అనుకుని వ్యాసాసనం ఎక్కి క్లాస్ చెప్తాము, నలుగురిని మందలిస్తాము, ఆ తర్వాత అవసరం అనుకుంటే అంటులు కూడా తోముతాం అనమాట. అంటే అంత ఉత్సాహంగా ఉండేవాడు కాబట్టి జయానంద ప్రభు ఎంతోమందికి అతను ప్రేరణ ఇవ్వగలిగారనమాట. అతని సాంగత్యాన్ని పొందిన వారు జీవితం అంతా అతను మర్చిపోలేకపోయేవారు. అంతెందుకు ఇస్కాన్ చరిత్రలో రథయాత్రలు ప్రపంచమంతా అయ్యాయంటే దానికి మూలము జయానంద ప్రభు సొంతంగా రథాలని తయారు చేసేవారు అనమాట. ఆ ప్రక్రియలోనే జయపతక మహారాజుని కూడా భక్తులకు తీసుకొచ్చారు, మహారాజు కూడా ప్రేరణ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఉత్సాహం అనేది చాలా ముఖ్యం భక్తి జీవితంలో కూడా. మన సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అంటాం కదా, సాంగత్యం చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరి సాంగత్యం తీసుకోవాలి? ఎందుకంటే ఒక మందిరానికి వెళ్ళేవాడు వందల కొద్ది భక్తులు ఉంటారు, ఎవరితో సాంగత్యం చేయాలి? మీరు గమనించండి, ఎవరైతే ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు పరనింద చేయరు, అంటే వేరే వాళ్ళు నిందించరు, ఉత్సాహంగా సేవ చేస్తున్నారు, వాళ్ళ సాంగత్యం తీసుకోండి, మీ భక్తి జీవితం ధన్ 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 ముందుకు వెళ్తుంది అనమాట. కానీ ఎప్పుడు విమర్శిస్తుండేవాళ్ళు, లేకపోతే కంప్లైంట్ చేస్తుండేవాళ్ళు, లేకపోతేను నీరసంగా ఉండేవాళ్ళు. ఓకే, గౌరవిస్తాము, వారి సాంగత్యం మనం ఎక్కువ తీసుకోమన్నమాట, రైట్. సో ఈ విధంగా భక్తులు అంత ఉత్సాహంగా చేశారు, నీళ్లు పోసారు, అండ్ మొత్తము క్లీన్ అయిపోయింది అనమాట, రైట్. సో తర్వాత మహాప్రభు స్వయంగా తన యొక్క వస్త్రం, అంగవస్త్రం తీసి ఆ యొక్క ఫ్లోర్ని తుడుస్తూ ఉంటారనమాట. స్వయంగా తన వస్త్రం తీసి తుడుస్తారనమాట. అది చూసి భక్తులు కూడా ఆశ్చర్యపోతారు, మహాప్రభు తన యొక్క కాషాయ వస్త్రం తీసి తుడుస్తారని చెప్పి వాళ్ళు కూడా తుడుస్తారు. 2006లో మొదటిసారి జగన్నాథపురి యాత్రకు వెళ్ళాను మా గురు మహారాజ్ తోటి. మా గురు మహారాజ్ గుండీచా మహాజనం ముందు రోజు నాడు ఇదే స్టోరీ చెప్పారనమాట, ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా తన అంగవస్త్రం తీసి తుడిచారు అని చెప్పి చెప్తారనమాట. ఆ మరుసటి రోజు మేము వెళ్ళాం, గుండీచా మహాజనం చేయమన్నారు మహారాజు అనమాట. భక్తులు అప్పట్లో 3000 మంది ఉండేవారు, 3000 మంది వెళ్ళారనమాట. ఇంకంతే, ప్రతి ఒక్కరు క్లీనింగ్ అయింది, తర్వాత అందరూ కుర్తాలన్నమాట. అప్పుడు మేము కుర్రోళ్ళం, నేను బీటెక్ థర్డ్ ఇయర్, కుర్తా ఇప్పేసి ఆ కుర్తా మొత్తం, అంటే గుండీచా మహాజనం అయిన తర్వాత అందరు కూడా షర్ట్ల సల్మాన్లు అనమాట, ఎవరి ఒంట్ల మీద బట్టలు లేవు మగవాళ్ళకి, అందరూ కుర్తాలు చిరిగిపోయాయి, కుర్తాలతో మొత్తం తుడిచేసామన్నమాట. సో అది చాలా వింత, చాలా అద్భుతమైన అనుభూతి, ఎప్పటికీ గుర్తు తెచ్చుకుంటే. సో మహా స్వయంగా తుడుస్తారు, తర్వాత భక్తులందరూ కూడా ఆ డస్ట్ అంతా క్లీనింగ్ ప్రాపర్గా చేస్తారనమాట. మనం చెప్పినట్టుగా ఫస్ట్ సీలింగ్, తర్వాత వాల్స్, తర్వాత ఫ్లోర్. మహాప్రభు చెప్తారు ఇలాగ చేయండి అని చెప్పి. చూడండి, ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్, ఇది లెసన్ నెంబర్ 7, లాస్ట్ లెసన్. ఏంటంటే లెసన్ నెంబర్ 8 ఏంటంటే, భక్తి అనేది హృదయానికి సంబంధించింది, వాస్తవం అది ఒక భావం కూడా. కానీ భావం అన్నప్పుడు, ప్రేమ భావం అన్నప్పుడు అది స్పాంటేనియస్ ఉంటుంది. స్పాంటేనియస్ అంటే తెలుగులో ఏమంటారంటే, స్పాంటేనియస్ అంటే అది సహజంగా ఉంటుంది, దానికి నియమాలు, నీతి నియమాలు అని ఉండవు ఎక్కువ. కానీ మనం భక్తులతో కలిసి భక్తి చేసినప్పుడు నీ భక్తి ఎంత సహజమైన స్వాభావికమైనా సరే దాన్ని నియమ నిబంధనలతో కూడా చేయాలి, దాన్నే మేనేజ్మెంట్ అంటారనమాట. మేనేజ్మెంట్ అంటారు దాన్నే. అంటే మహాప్రభు యాక్చువల్గా అతను రాగభక్తి నేర్పించారు. రాగభక్తి అంటే స్పాంటేనియస్ లవ్, రాగభక్తి నేర్పించారు. కానీ రాగభక్తిని కూడా క్రమబద్ధంగా చేయమని చెప్పారనమాట, రాగభక్తిని క్రమబద్ధంగా. రేపు మీరు చూస్తారు కదా రథయాత్రలో కూడా ఫుల్ పక్కా ప్లానింగ్, నువ్వు ఈ సర్వీస్, ఈ టైం అని చెప్పి అంత ప్లానింగ్, ఇక్కడ కూడా నన్ను ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని చెప్పి. చాలాసార్లు భక్తులు వస్తారు, వచ్చి ఎవరికి ఏది పడితే సర్వీస్ చేసేస్తారనమాట. ఏది పడితే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము చీపురుతో తొడాలి, కొండ చీపురుతో, కొబ్బరి చీపురుతో తొడాలి. అప్పుడు స్థూల దుమ్ము వెళ్ళిపోతుంది. తర్వాత కొండ చెప్పులు తుడాలి, అప్పుడు ఏంటంటే మట్టి చిన్న చిన్న మట్టి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీళ్ళు వేయాలి. కానీ ఒకడు వచ్చేసి అరే వీళ్ళు ఆల్రెడీ తుడుస్తున్నారు నేను కాళ్ళు కింద కూర్చోవాలి అని చెప్పి వాడు కొండ పట్టుకొని నీళ్ళు వేస్తే ఏమవుతుంది, మొత్తం మట్టి అయిపోతుంది. అవునా కదా, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఒక క్రమబద్ధంగా చేసినప్పుడు మాత్రమే సేవ ముందుకెళ్తుంది. నేను చెప్పినట్టుగా రథయాత్ర మీద చెప్పాను, గుండెచా మార్గం చెప్పాను కదా, 3,000 మంది భక్తులు వెళ్ళామన్నమాట. అందరూ ఒకేసారి పడిపోయారనమాట మందిరం మీద. మహారాజు అప్పటికి చెప్పారు క్రమబద్ధంగా చేయండి అని చెప్పి. కానీ అందరూ ఉత్సాహం, ఎవరు ఏది పడితే అది, ఒక చేత తుడిచేస్తున్నాడు, ఒక చేత నీళ్ళు వేసేస్తున్నాడు, వీడు తుడుస్తున్నాడు పక్కవాడు మళ్ళీ అక్కడి ఇక్కడ చేస్తున్నాడు. మొత్తానికి 3 గంటల క్లీనింగ్ అయింది. 3 గంటల తర్వాత 3,000 మంది భక్తులు బయటకు వచ్చినప్పటికి ఏమైంది, ఆ గుండీచా మందిరము ఆ ముందు రోజు ఎలా ఉందో అంతకన్నా దరిద్రంగా తయారైంది అనమాట చెప్పాలంటే. సో అంటే ఎందుకంటే అంటే ఒక ప్రణాళిక పరంగా జరగలేదు కాబట్టి. సో ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యం కూడా. సో ఈ విధంగా భక్తులు మొత్తం అంతా శుభ్రం క్లీన్ చేశారు. ఎప్పుడైతే టెంపుల్ హాల్ మొత్తం క్లీన్ అవుతుందో అక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తారు ఏమంటారంటే, వెన్ ద టెంపుల్ బికమ్స్, మూడు పదాలు వాడతారు, కూల్ అంటే ఆ మందిరం చల్లగా అవుతుంది రైట్. ఏమంటారంటే ఒకటి కూల్ అంటారు, రెండవది క్లీన్ అంటారు, మూడోది ఏమంటారంటే కూల్ క్లీన్ అండ్ పీస్ఫుల్ అంటారనమాట. ఈ మూడు అంటే ఆ మందిరము శాంతమవుతుంది, అంటే శాంతి చాలా శుభ్రంగా అవుతుంది, శాంతంగా ఉంటుంది అండ్ చల్లగా అవుతుంది అనమాట మందిరము. ఎప్పుడైతే అవుతుందో మందిరం, వెంటనే భక్తులు హృదయాలు కూడా ఏమవుతాయంట, వెంటనే అనర్థాలు మొత్తం, మన హృదయం అనర్థాలు మొత్తం పోతే ఏమవుతుంది తెలుసా, ఇదే అవుతుంది. అనర్థాలు మొత్తం పోతే ఏమవుతుంది, మన హృదయం కూడా చల్లగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, శుభ్రంగా అనిపిస్తుంది, చల్లగా ప్రశాంతంగా శుభ్రంగా అనిపిస్తుంది అనమాట. సో అందరు భక్తుల హృదయాలు కూడా ప్రశాంతంగా అయిపోయి శుభ్రంగా అయిపోయాయి, అంటే అన్ని అనర్థాలు పోయాయి అనమాట రైట్. సో ఇది మహాప్రభు మనకు నేర్పిస్తున్న లెసన్ ఏంటంటే, ఏ విధంగా గుండీచా మందిరంలోకి భగవంతుని ఆశీనులు కావాలి అంటే ఆ మందిరాన్ని శుభ్రం చెయ్యాలో అదేవిధంగా నీ హృదయంలో ఏ భక్తుడైతే తన హృదయంలో భగవంతుడు ప్రతిష్ఠాపించాలనుకుంటాడో అతడు కూడా తన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆ దుమ్ము ధూళు రాళ్ళి అన్నింటిని తొలగించుకోవాలన్నమాట. అంటే స్థూల అనర్థాలు, సూక్ష్మ అనర్థాలు, కామం క్రోధం లోభం అన్ని అనర్థాలను కూడా మనం తొలగించుకోవాలన్నమాట. అదేవిధంగా అవుతుంది. సో అందుకే మహాప్రభు అన్నారన్నమాట, ఏమంటారు, ఎవరైతే భగవంతుని మందిరాన్ని శుభ్రం చేస్తారో, ఎవరైతే భగవంతుని మందిరాన్ని శుభ్రం చేస్తారో వారి భగవంతుడు వారి హృదయాన్ని శుభ్రం చేస్తాడు అని చెప్తారనమాట. చాలా ముఖ్యమైన లెసన్. నేను ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నేను చేసిన సేవ ఇదే. నా అదృష్టం బాగుండి ఇస్కాన్లో ఫస్ట్ లెక్చర్ ఇదే విన్నాను అనమాట, గుండీచా మార్గం నుంచి విన్నాను. అక్కడ చెప్పారు ఎవరైతే మందిరం సేవ శుభ్రం చేస్తారో వారి హృదయం శుభ్రపోతుందని చెప్పి. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను యూత్ సెంటర్కి వెళ్ళేవాడిని, ప్రతిరోజు గుడ్డ తీసుకొని ఆ మెట్లంతా తుడిచేవాడిని అనమాట. రోజు మెట్లు అన్ని తుడిచేవాడిని, భక్తులు రోజు వెళ్ళే మెట్లు తుడిచేవాడి అనమాట, టెంపుల్లో తుడిచేవాడిని అనమాట. ఎంతో ఆనందంగా చేసేవాళ్ళం, ఎందుకంటే నాకు తెలుసు ఇది ఈ సేవ ఎంత పవిత్రమైంది అని చెప్పి రైట్. సో భగవంతుడు అటువంటి శుభ్రమైన హృదయంలోకి భగవంతుడు వచ్చి మనకి భక్తినిస్తారు, ప్రేమనిస్తారనమాట రైట్. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా మనకు చెప్పారు ఏ విధంగా హృదయాన్ని శుభ్రపరచుకోవచ్చు. అఫ్ కోర్స్ మందిర మార్జనం సేవ కాకుండా ఇంకేంటి మోస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ ఏంటి, భగవంతుని నామం. ఎవరైతే భగవంతుని నామాన్ని శ్రద్ధగా నిత్యము జపిస్తూ ఉంటారో అతి త్వరగా వారి హృదయము శుభ్రమవుతుంది. చేతో దర్పణం మార్జనం, చేత అంటే హృదయం, దర్పణం అంటే అర్థం, మార్జనం అంటే శుభ్రం. చేతో దర్పణ మార్జనం అంటే ఏంటి అర్థం ఏంటి, అక్కడ మన హృదయం కూడా అద్దం ఎంత శుభ్రంగా ఉంటుంది అంత శుభ్రంగా అవుతుందని చెప్పి స్వయంగా మహాప్రభు చెప్తారనమాట రైట్. సో భగవంతుని నామము మరియు భగవంతుని సేవ, తద్వారా ఏమవుతుంది అపరాధాలు లేకుండా, తద్వారా ఏమవుతుంది మన హృదయం కూడా గుండీచా మందిరం వలనే చాలా శుభ్రంగా తయారవుతుంది. భగవంతుడు వచ్చి రథయాత్ర అంటే ఏంటి, భగవంతుణ్ణి బృందావనం అనే మన హృదయంలోకి ఆహ్వానించడమే రథయాత్ర, ఎల్లుండి రథయాత్ర. కాబట్టి రేపు గుండీచా మార్జనం, కాబట్టి భక్తులు మీరు మీ మందిరాల్లో చేయగలిగితే గుండీచా మార్జనం చేయండి రైట్. ఆల్ ద బెస్ట్ మీ అందరి ప్రయత్నం రేపు గుండీచా మార్జనం మీ ప్రయత్నాలకి. థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జగన్నాథ్ స్వామికి జయ్, బలదేవ్ స్వామికి జయ్, సుభద్రామయ్యకి జయ్, హరే కృష్ణ.